ఇబ్బందులు. మనం ఈనాటికైనా ముందు నాటికైనా ఈ జన్మకైనా ముందు జన్మకైనా మనం పొందవలసింది ఉభయంలోనూ ఉంది. ఎక్కడో ఉన్నది ఎక్కడో ఉందని అనిపిస్తుంది మనకి, అది ఇక్కడే ఉంది. వైకుంఠంలో అది ఉంది, కైలాసంలో ఇది ఉంది, అక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది ఉందని మనసు ఏదో అని చెప్తూ ఉంటుంది. అవన్నీ మనసు ఎంత నిజము అన్నీ అంతవరకు నిజం అయ్యి కూడా, కానీ ఆ మనసు ఇక్కడికి వెళ్లకుండా ఇవన్నీ కల్పించి కూర్చుంటూ ఉంటుంది. ఇక్కడ నుంచి కాశీ వెళుతున్నాం, ఇక్కడ నుంచి షిరిడి వెళుతున్నాం, ఇక్కడ నుంచి రామేశ్వరం వెళుతున్నాం, వేలాది మైళ్ళు వందలాది మైళ్ళు దూరం పడుతుంది. తలకాయకి హృదయానికి పెద్ద దూరం లేదు, రెండు జ్ఞానం, ఒక జ్ఞానం రెండు జ్ఞానం దూరంగా ఉండదు, ఈ రెండు జ్ఞానం దూరం వెళ్ళలేకపోవచ్చు. ఇది మాది కాశీ వెళుతున్నాం, రామేశ్వరం వెళుతున్నాం, ఇంగ్లాండ్ వెళుతున్నాం, అమెరికా వెళుతున్నాం, వేలాది మీద సముద్రాలు దాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, పూజలు చేస్తున్నాం, అన్నీ చేస్తున్నాం, ఇక్కడి నుంచి ఇక్కడికి రాలేకపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం, రెండు జ్ఞానం ఒక జ్ఞాన దూరం ఉంటుందండి. కానీ ఇక్కడ ఉన్నది ఇక్కడే, కానీ మెదడు నుంచి హృదయంలోకి రాలేకపోతున్నాం, దాన్ని పొందలేకపోతున్నాం. భక్తి మార్గంలో ప్రయాణం చేసిన, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన, ధ్యాన మార్గంలో ప్రయాణం చేసిన, లేకపోతే విచారణ మార్గంలో ప్రయాణం చేసిన ఇక్కడికే రావాలి. గణపారం గుళ్ళోకి రావడానికి 10 మార్గాలు ఉండొచ్చు, కానీ ఇప్పుడు స్వామి దర్శనం అవ్వాలంటే ఇక్కడికే రావాలి. అదే మీరు ఎవరు, ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినా, ఏ గురువుని మీరు ఆశ్రయించినా, ఏ నూతిలో నీళ్లు తాగినా, ఏ కాళ్ళలో స్నానం చేసినా, మీరు ఏ నామాన్ని జపం చేసినా, ఏ రూపాన్ని ధ్యానం చేసినా పొందవలసింది ఇక్కడ. మీరు బాబాను ఆరాధించవచ్చు, మరొకరిని ఆరాధించవచ్చు, శివుని ఆరాధించవచ్చు, ఎవరిని ఆరాధించినా ఇక్కడికే రావాలి. ఇంకేదంటే ఈ నేను అనే తలంపు ఉంది. మనం నేను నేను అంటాం, అదొక తలంపు. ఈ నేననే తలంపులోనే మీ భర్త ఉన్నాడు, మీ పిల్లలు ఉన్నారు, మీ కోడళ్ళు ఉన్నారు, మీ కొడుకులు ఉన్నారు, మీ కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు. మన కూతుళ్ళు బయట ఉన్నారు, మన అల్లుళ్ళు అందరూ బయట ఉన్నారు, లేకపోతే మన అక్కడ ఉండేది ఉంది, మనకు అక్కడ పొలం ఉంది, ఇక్కడ పొలం ఉంది అని అనుకుంటాం. ఇవన్నిటికీ ఇవన్నీ ఎక్కడున్నాయంటే నేననే తలంపులోనూ ఉంది. వ్యామలు ఉన్నాడు, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని ధ్యానాలు చేసినా, నేననే తలంపులోంచి, నాది అనే తలంపులోంచి ముందర పొందకపోతే వాడు జ్ఞానానికి అడుగుడు ఎలా వచ్చాడు అన్నాడు వ్యామలు. మీ భర్త కూడా నేననే తలంపులోనే ఉన్నాడు. ఆ నేననే తలంపుకి మీ భర్త అనుకూలంగా ఉంటే ఇష్టపడతారు, నేననే తలంపుకి మీ భర్త అనుకూలంగా లేకపోతే ఇష్టపడరు అన్నారు. ఏంటి లోకం అంతే, సంసారం అంతా నేననే తలంపులో. మనకున్న ఆస్తి, మనకున్న డబ్బు, మనకి ఎన్ని లాభం వచ్చిందనుకోండి, ఈ నేననే తలంపు పొంగిపోతుంది. నష్టం వచ్చిందనుకోండి, నేననే తలంపు కుంగిపోతుంది. అంటే డబ్బు నేననే తలంపులో ఉంది, సంసారం నేననే తలంపులో ఉంది, ఇష్టాలు అయిష్టాలు నేననే తలంపులో ఉన్నాయి, అన్నీ నేననే. సంసారం కూడా బయట ఉందనుకుంటాం, బయట లేదు, నేననే తలంపు. ఆ నేననే తలంపు హృదయంలో ఉదయిస్తుంది, శిరస్సులో విజృంభిస్తుంది. ఒక గాఢ నిద్రలో మటుకి, మనం గాఢ నిద్రలో ఉండగా మటుకి అది హృదయంలో ఉంటుంది, మరి మెరుకు రాగానే శిరస్సులోకి వచ్చేస్తుంది. ఆ గాఢ నిద్రలో ఎక్కడుంటుందో జాగ్రత్త అవస్థలో ఈ శిరస్సులోంచి హృదయంలోకి వెళ్ళలేకపోతున్నాం. అంచేత మనం శవాలను మైవలసి వస్తుంది. ఆనందానికి దూరంగా ఉన్నాం, శాంతికి దూరంగా ఉన్నాం, సుఖానికి దూరంగా ఉన్నాం. మన శాంతి కోసం, మన సుఖం కోసం, మన ఆనందం కోసం ఇతర మనుషుల మీద, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ లోపల ఈ హృదయంలో ఉన్నటువంటి ఆనందం, ఇక్కడ ఉన్నటువంటి శాంతి ఉంటే నిజమైనది. ఇక్కడున్న శాంతి, ఇక్కడున్న ఆనందం మనకు అనుభవంలో రాకుండా బయట ఉన్న పరిస్థితుల ప్రభావం వల్ల కానీ, బయట ఉన్న మనుషుల వల్ల కానీ, బయట నుండి వచ్చే సంఘటన వల్ల కానీ వచ్చే మనకు సంతోషం ఏదో రోజుకి మొత్తం వడ్డీతో సహా దుఃఖంగా మారిపోతుంది. భగవద్గీతలో భగవంతుడు చాలా మంచి విషయాలు చెప్పాడు, మనకు అర్థమయ్యేలా చెప్పాడు. కానీ మనకు యోగ్యత లేక, అర్హత లేక, అబద్ధాలు అనుకుంటున్నాము. మనం అసత్యం అనుకున్నాం, సత్యానికి విలువ ఉంటుంది, సత్యానికి గౌరవం ఉంటుంది, కానీ అసత్యానికి ఉండదు. అలాగే ప్రేమకున్న గౌరవం, ప్రేమకున్న శక్తి, కోరిక ఉండదు. ప్రేమ వేరు, కోరిక వేరు. ప్రేమ శక్తిని మీరు ఆపిచేయలేరు. మీకు ఇష్టం లేకపోతే ప్రేమ ప్రేమే, అది ఎలా లోకం అంతా, సృష్టి అంతా వ్యాపిస్తుంది. ఇప్పుడు బాబాలు ఎంతమంది ఎందుకు ఆరాధిస్తున్నారు ఇక్కడ, ఆయనలో ఉన్న ప్రేమ. అంటే మినహాయింపు లేకుండా మానవ జాతి పట్ల ఆయనకున్న ప్రేమ, కుల మత రహిత స్థితి సమాజానికి ఆయన కృషి చేశారు. అని అని చెప్పి హిందువులు వస్తూ ఉండరు, మహమ్మదీయులు కూడా వస్తాం, ముస్లిమ్స్ కూడా వస్తూ ఉండరు. ముస్లిమ్స్ మా దేవుడు అనుకున్నారు, హిందువులు కూడా మా దేవుడు అనుకున్నారు. ఆ కుల భావన, మత భావన, వర్గ భావన బాగానే లేదు. అందుకే షిరిడి బాబాను ఏమంటారంటే పాపులర్ సైంట్ అంటారు. పాపులర్ సైంట్ అంటే ప్రజలు ఇమిడిపోయి ప్రజానీకంలో కలిసిపోయారు. మనకి మహాత్మా గాంధీ గారిని పాపులర్ లీడరు అని ఎలా అంటారు, అలాగే షిరిడి బాబాని పాపులర్ సైన్స్. సైన్స్ చాలామంది ఉన్నారు, కానీ ప్రజానీకంలో ఎక్కువ పాపులారిటీ ఉంది బాబా. ఎప్పుడైనా నేను నాకు ధరలు కనిపించినప్పుడు వేరప్పుడు మన దేశంలో మన దేశానికి ఎంతమంది రాష్ట్రపతులు చేశారు, అనేక మంది ప్రధానమంత్రులు చేశారు. మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన దేశానికి ఎనిమిది మంది అనేక మంది ప్రధానమంత్రులు చేశారు, అనేక మంది రాష్ట్రపతులు చేశారు. యూరప్ నుంచి ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఎక్కువ ఫ్రాన్స్ దేశాల నుంచి ఎప్పుడు అడిగితే మా దేశంలో మరి మా నాయకుల పేర్లు మీరు తెలుసా, నేను యూరప్ నుంచి వచ్చిన వాళ్ళని అడుగుతా, ఒక మహాత్మా గాంధీ గారు తప్పించి మీ దేశంలో నాయకుల పేర్లు ఎవరికి తెలియదు అని చెప్తారు. మరి ఈ ప్రధానమంత్రులు చేసిన వాళ్ళ అడ్రస్లు ఎక్కడికి వెళ్ళిపోయాయో, అది రాష్ట్రపతులు చేసిన వాళ్ళ అడ్రస్లు ఎక్కడికి వెళ్ళిపోయినాయి. ప్రపంచంలో ఏ దేశంలోనైనా మీ దేశం పేరు చెప్తే గాంధీ ఇండియా, గాంధీ దేశం, గాంధీ పేరు తెప్పించి మిగతా పేర్లు ఏం తెలియదు అని చెప్తారు. ఇప్పుడు ఆయన ఏమైనా రాష్ట్రపతి చేశాడా, ప్రధానమంత్రి చేశాడా, మంత్రి చేశాడా, ఎమ్మెల్యే చేశాడని ఏ పదవ లేదు. ఓ తిన్నుగుడ్డు కట్టు కూర్చుంది. ఇంత పాపులారిటీ ఎక్కడ నుంచి వచ్చింది? హృదయంలో ఉన్నటువంటి దాని హృదయం కాదు. ఆయన ఏమైనా అధికారం ఉందా, ధనం ఉంచడా, ఏం లేదు. బాహ్యంగా చూస్తే ఆయనలో ఏముంది, ఏం లేదు. కానీ ప్రపంచ మానవ జాతిలో మన హిందువులు కాని వాళ్ళు కూడా ఇతర మతాల్లో ఇతర దేశాల్లో అంత పాపులారిటీ ఎక్కడ ఉంటుంది? ప్రేమ శక్తి, సత్యానికి ఉన్న శక్తి, జ్ఞానానికి ఉన్న శక్తి, ఆ నిరాడంబర జీవితంలో ఉన్నటువంటి శక్తి. ఆ శక్తిని నీకు నాకు ఇష్టం లేకపోతే రాదు. కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? కోరిక శక్తి రాదు, ఆప్యాయతకి, ప్రేమకి వస్తుంది శక్తి. అయితే ఆ జ్ఞానంలో కలవాలి అన్నీ. మీకు భక్తి ఉండొచ్చు, పూజ ఉండొచ్చు, పూజ చేసుకోవచ్చు, కానీ వివేకం విడిచిపెట్టకూడదు. ఆ విచక్షణ ఏది విడిచిపెట్టకూడదు. ఏది రాంగ్ పాత్రం, ఏది రైట్ పాత్రం, ఎలా నడుచుకుంటే మనకి మోక్షాన్ని పొందుతాం, ఎలా నడుచుకుంటే మన హృదయంలోని ఈశ్వరుడు మనకి అనుభవంలోకి వస్తాడు, హృదయంలో ఉన్నటువంటి శక్తి మనకు అనుభవంలోకి వస్తుంది. పరమాత్మ హృదయంలో ఉన్నాడు, ఆనందం హృదయంలో ఉంది. ఎలా నడుచుకుంటే, ఎలా జీవిస్తే, ఎలా ప్రవర్తిస్తే దాన్ని మనం పొందుతామని అది ఆలోచించుకుని జాగ్రత్తగా దాన్ని ఆ రకంగా మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. మనం ఏం లేదు ఇందులో ఆ తెండర్ నేను తగ్గించుకోవాలి. ఒక తెండర్ నేను ఇంకో తెండర్ నేనుతో స్నేహం చేయటం, ఈ తెండర్ నేను ఆ తెండర్ నేనుతో స్నేహం చేయటం జ్ఞానానికి దూరం అవుతుంది. ఇది ఇప్పుడు సమాజంలో జరిగింది. ఆ ఇద్దరు ఒకరికి జ్ఞానం అంటే తెండర్ నేను సరి చేస్తాడు. ఇద్దరికి జ్ఞానం లేనప్పుడు ఇంకా తెండర్ నేను ఎలా సరిగుతుంది? ఇడు తిండర్లేనే, ఆడి తిండర్లేనే. ఇద్దరిలో ఒకరికి సరి అనుకుని జ్ఞానం ఉందనుకొని వీడి తిండర్ నేను సరి చేస్తాడు, వంకట తీసేసి అది లోచూపు కలగ చేస్తాడు. ఇడు పనికిరని వాడు, వాడి పనికిరని వాడు, ఇంకా బాగు ఇద్దరిని బాగు, ఇంకా ఇద్దరిని ఇడు వాడిని బాగు చేయలేడు, ఆడు ఇడు బాగు చేయలేడు. అది ఈ తిండర్ నేనులోంచి మనం బయటికి రాకుండా మన తిండర్ నేను ఎక్కడుంటే అక్కడ చీకటి ఉంటుంది, చిండర్ నేను ఎక్కడుంటే అక్కడ బాధ ఉంటుంది, చిండర్ నేను ఎక్కడుంటే అక్కడ నరకం ఉంటుంది. ఆ చెంగర్నూరు నుంచి విడుదల పొందకుండా దాంట్లోంచి మనం విడుదల పొందామనుకోండి, కొంచెం ఇంకా చెంగర్నేని అంటున్నారు. కొంతమంది ఇంకా అసభ్యంగా చెప్తారు, వ్యధవనేను అంటారు చెంగర్నే. అదే వ్యధవనేనండి, అదే పీడించేస్తాను మమ్మల్ని అంటారు. ఆ మాటలు మనం మీటింగ్లో అనకూడదు. కొంతమంది నేను ఇంకా చెంగర్నేని భాష కొంచెం మంచి భాష ఉపయోగిస్తున్నాను, ఈ వ్యధవనేనే అండి, ఈ పెంట గొడవలన్నీ తీసుకొస్తాం. అంటే వ్యధవనేనంటే అసత్యమైన నేను, అబద్ధమైన నేను, ఎందుకు పనికి రాని నేను. ఒకసారి మనకి తలంపులు వస్తూ ఉంటుంది. ఈ తలంపులు మొయటం కంటే బస్తా దాన్ని మొయటం చేయలేక మనకి ఎటువంటి తలంపులు వస్తాయంటే మనకి పనికిరావు, పోయి మన కుటుంబానికి పనికిరావు. పోయి మనం బాగుపడినా పర్లేదు, మన కుటుంబం బాగుపడదు. పోయి సమాజానికి పనికి వస్తాయంటే సమాజానికి పనికిరావు. ఎందుకు పనికి రాని తలంపుని నెత్తిన మూసి తిరగటం, అక్కడి నుంచి డిప్రెషన్లో గెలిపేయమంటాం, బెంగలు పెట్టుకోవటం, మేతవాళ్ళని ఇంతలో కూడా చెరగొట్టడం, మన పక్క వాళ్ళు ఏదైనా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ ఆరోగ్యం కూడా చెరగొట్టడం, వాళ్ళు ఏదైనా శాంతిగా ఉంటే మనం శాంతి ఎలాగే ఇవ్వడం, వాళ్ళు సంపాదించుకున్న శాంతి కూడా పోగొట్టడం. అంటే ఈ నిద్యమైన అసత్యం, సంసారం అంటే నిద్యనేనే. అదేమీ తలకాయ విద్యం ఇస్తామని హృదయంలోకి వెళితే అనుకుంటుంది. వృత్తిస్తారే మన స్వస్థత కాకుండా మీరు హృదయంలోకి ఏదో జన్మలో మన హృదయంలోకి వెళితేనే కానీ మనకు అసలు శాంతి లేదు, ఆనందం లేదు. అసలు హృదయంలోకి వెళ్ళే వరకు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఎవడైనా చాలా మంచి పనులు చేస్తున్నారు అనుకోండి, అనుకోండి కొంతమంది చాలా మంచివాళ్ళు ఉంటారు, వాళ్ళ ముఖం చూస్తే మన దోషాలు పోతాయి. అంత మంచివాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళ ముఖం చూస్తే మనకు ఆనందం వచ్చేస్తుంది, అంత మంచివాళ్ళు ఉంటారు. తర్వాత ఏదో మంచి పనులు కూడా చేస్తూ ఉంటారు, గ్రామానికి ఏదో మంచి పని చేస్తారు, ఏదో గోడ కట్టిస్తారు, లేకపోతే గుడి కట్టిస్తారు, లేదా పది మందికి సహాయం చేస్తారు, ఎవరైనా పెళ్లి చేసుకుంటే అంటే వాళ్ళకి ఏదో సూత్రాలు చేయించేస్తూ ఉంటారు. గ్రామానికి ఏదైనా కావాలంటే, గ్రామం అంటే గ్రామం కాదు, ఏదైనా వాళ్ళు ఏ ప్రాంతంలో ఉంటున్నారో వాళ్ళు ఏదో పది మందికి ఉపయోగపడతా ఉంటారు, మంచి వాళ్ళు అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని చేసినా, గుడి కట్టించినా, గోపురం కట్టించినా, మీరు ఏదైనా మంచి పనులు చేస్తున్న ఒక రోడ్డు వేయించినా, మంచి పనులు ఎన్ని చేసినా ఇక్కడికి వస్తే కానీ నిండితనం రాదు, వాళ్ళకు కూడా రాదు. మన మాట వదిలేదు, ఇక్కడికి వస్తే దాని ఫుల్నెస్, ఆ నిండితనం, ఆ టీవీ, ఆ దర్జ, ఆ ఆనందం, ఆ సొంత ఆలోచన, ఆ వివేకం. ఏమండి గొప్ప పనులు చేసిన బయట వాడు కూడా ఇక్కడికి వస్తేనే కానీ నిండితనం వాడికి రాదు, వాడు పునర్జ్ఞానం లేని స్థితిని పొంగలేడు వాడుకోడు. మనం మంచి పనులు చేస్తారో ఎవరైనా చేస్తా అంటే చెడగొట్టుకుని ఉంటే సరిపోదు. మనం ఎలాగే మంచి పనులు చేసేది లేదు, ఎవరైనా చేస్తా అంటే వాళ్ళని చెడగొట్టుకుని ఉంటే సరిపోతుంది. మనం బుద్ధిమంతులు ఆ మాత్రం ఉంటే మనం అందరం బుద్ధిమంతులు, అది చెడగొట్టుకుంటుంటే సరిపోతుంది. ఈ నది ఎవరో తోట చూశాను చాలా బాగుంది ఆయన మొక్కలను, అది మొక్కలన్నీ నేను పెంచలేదండి, మా పూర్వీకులు పెంచారు, నేను పేర్కొన్నా ఉన్నాను అని చెప్పి నన్ను సంతోషించండి అని చూశాను. ఈ పూర్వీకులు వేశారండి ఈ చెట్లన్నీ, నేనేయలేదు కానీ నేనేమో పడగొట్టలేదు అంతకు మీరు సంతోషించండి, చెట్లు నేను పెంచలేదు, నేను గొప్పలు చెప్పుకోవడం ఎందుకు లేదండి, పడగొట్టి పని నేర్చుకోలేదు నేను. ఇంకా ఈ చెట్లు నేను పెంచానంటే పెంచలేదు, కానీ పూర్వీకుల చెట్లు అలా ఉన్నాయి, నేను ఏదో ఆ చెట్లను పెడగించి బయటపడలేదు, అంతకు సంతోషించండి. ఉన్నాయి 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 పెడగించలేదు, ఉన్నాయి ఊడగలేదు, ఉన్నాయి అలాగించాను, కానీ నేను ఏదో కృషి చేసి నీళ్ళు వేసి పెంచిన కాదని చెట్లు నాన్నగారు. మనం చెట్లు ఎలాగా పెంచాం, ఎక్కడ మొక్క ఎక్కడ పచ్చగా మొక్క ఉంటే ఆ పచ్చ మొక్కలు తీసి పడాలి రోడ్డు మీద పడాలి, లేదా ఆ పచ్చగా ఉన్న మొక్కలు ఎప్పుడు వెళ్ళిపోతాయని కనిపెట్టుకుంటాం, పొయ్యిలో పెట్టుకుంటాం. అసలు గుర్తుపెట్టుకోండి మీరు, మనకి శరీరం ఉంది, శరీరం సత్యం కాదు, ఏం చెప్పా, ఇది కాలానికి లోబడింది శరీరం, దేనికి లోబడింది, ఒక కాలానికి లోబడింది, ఒక కాలంలో పుట్టింది, ఒక కాలంలో పెరుగుతుంది, ఇంకో కాలంలో చచ్చిపోతుంది. కానీ సత్యం ఎలా ఉంటుందో కాలానికి కూడా తెలియదు, మన ఉదయంలోనే సత్యం ఎలా ఉంటుందో కాలానికి తెలియదు, కాలానికి తెలిస్తే దానికి మొదలు వస్తుంది, మొదలన్నది సత్యం కాదు. మన ఉదయంలోని సత్యానికి కాలం అంటే కాలం కూడా వేరే పుంచేది ఉంటాను, అది దాని మొదలు కాలం కూడా తెలియదు. అసలు సత్యానికి నగరం సత్యానికి ఫైనల్ ట్రూత్కి అల్టిమేట్ ట్రూత్కి పెరమైన ట్రూత్కి మొదలు లేదు చివరి లేదు, మొదలన్న దానికి చివరి ఉంటుంది, చివరన్న దానికి మొదలు ఉంటుంది, ఎవరైనా నేను సత్యానికి దానికి మొదలు లేదు చివరి లేదు. దీనికొంద శరీరానికి మొదలు, దీనికి మొదలు ఉంది కదా చివర కూడా ఉంటుంది. అయితే ఈ శరీరానికి మొదలు ఏదో రోజున చనిపోతుంది, కానీ లోపల అన్నం పెట్టాలి, దీనికి ఈ లోపల దీనికి అన్నం పెట్టాలి, బట్టలు చుట్టుకోవాలి, బట్టలు చుట్టుకోవాలి, ఏదో తాటాకిల్లో పెంకుటిల్లో మేడో ఏదో నేడలో పడగలదు దీనికి, ఏదో పొలం ఏది పని చేసుకొచ్చినా ఆఫీసులోకి వచ్చి ఏది పని చేసుకుని ఏదో నీడ ఉండాలి కదా దీనికి, పొట్టంది కాబట్టి కొన్ని అన్నం పెడతా ఉండాలి, బట్టలు మనం శరీరానికి బట్టలు ఈ బట్టలు కూడా చుట్టుకుంటూ ఉంటాం. శరీరం చచ్చిపోయిన తర్వాత ఏమో అక్కర్లేదు కానీ ఉన్నప్పుడు ఇది చేసుకుంటాం. కానీ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే, కేవలము బట్ట కోసమే, కేవలం మేడ కోసమే జీవించినట్టుగా ఉండకూడదు. పునాది లేని మేడ ఎలా ఉంటుందో ఆధ్యాత్మిక జీవితం మనకి పునాదిగా ఉండాలి, ఈ పొట్ట ఈ బట్ట ఇదంతా మనకి పైన గోడలుగా ఉండాలి. మనకున్న భక్తి మనకున్న జ్ఞానం పునాది, మనకి అది పునాదులు అదే ఉండాలి, మనం అదే ఏంటి రావాలో అదే ఉండాలి. కానీ శరీరం ఉండదు, ఏదో పని చేసుకోవాలి, పని చేసుకోకపోతే రోగులు వెళ్ళవు, ఆ పని చేసుకోకపోతే పొట్టెళ్ళదు, అదే మనం అది పని చేసుకోకపోతే పొట్టెళ్ళదు కాకపోతే పొట్టే సర్వస్వం అనుకోకూడదు. ఆ పునాదిని ఆధారంగా చేసుకుని ఆధ్యాత్మికం ఒక మేడకి పునాది ఎటువంటిదు పై గోళ్ళు అటువంటివో, అలాగే మనకు ఆధ్యాత్మిక జీవితం పునాదిగా ఉండాలి, వ్యవహారిక జీవితం లౌకిక జీవితం ఊరికి పై కనిపించే గోడలుగా ఉంటుంది. పునాది లేని మేడ ఎలా ఉంటుందో, పునాదికి పై శ్లాబ్కి సంబంధం లేని మేడ ఎలా ఉంటుందో, ఆధ్యాత్మిక జీవితంతో సంబంధం లేని లౌకిక జీవితం భౌతిక జీవితం అలాగే ఉంటుంది. అంటే మీరు ఏ విషయం గురించి, ఈ ఆధ్యాత్మిక జీవితంలో మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే సహనం. మీరందరూ భక్తిగా ఉంటున్నారు, పూజలు చేస్తున్నారు. ఈ పూజలు సహనం నేర్పాలని ఎవరు మెంటల్ మేకప్ ఇవ్వరు. మన హృదయంలోనూ ఈశ్వరుడు అందరూ అంతరైనగా ఉన్నాడు. ఒక్కడైనా ఎవరు మనస్సు వారికి, ఎవరు గుణం వారికి, ఎవరు శరీరం వారికి ఇంచేదో అబద్ధం అనేక రకాలుగా ఉంటుంది. నిజం ఒకటి కాదు. లెక్క తప్ప ఆన్సర్ ఇస్తే అందరూ ఒకే తప్ప ఆన్సర్ అయితే 100 తప్పులు చేస్తారు. కానీ ఆన్సర్ కరెక్ట్గా ఉంటే ఒకటే ఆన్సర్. జీవితం కూడా ఇంట్లో ఏమైనా కొన్ని అభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఇంట్లో అందరూ సత్వగుణంగా ఉంటారు కదా. ఇంట్లో ఒకళ్ళు రజోగుణం, భార్య సత్వగుణంగా ఉంటే భర్త రజోగుణంగా ఉంటుంది. ఇంట్లో అందరూ అన్ని గుణాలతో ఉంటారు, అందరూ గుణంగా ఉండరు. అయితే ఒక్కొక్కసారి డిస్కషన్, ఒకసారి మనం ఏం చేయాలంటే, మనం చెప్పిన మాట వాళ్ళు, మనం చెప్పిన మాటకి అర్థమవుతుంది అనుకోండి. ముందు మానవ ప్రయత్నం డిస్కషన్లో పెట్టాలి. ఆ డిస్కషన్ కూడా వాళ్ళకి అందకపోతే వేరే విషయం, భగవంతుని నిర్ణయానికి వదిలేయవలసింది. మన డ్యూటీ మనం చేయాలి. మన డ్యూటీ మనం చేసి భగవంతుని నిర్ణయానికి విడిచిపెట్టాలి. కానీ మన డ్యూటీ మనం చేయకపోతే, చేయకుండా భగవంతుని నిర్ణయానికి విడిచిపెట్టేస్తే మనకేది విరుచి ఉంటుంది బాబు. కృష్ణుడు అదే చెప్పాడు, యుద్ధం ఆగి చేయడానికి రాయిభారం చేయించాడు. అందుకు యుద్ధం ఆగదని తెలుసు. కానీ కృష్ణుడు అంత ఏమన్నాడు, దేవుడు యొక్క అవతారం అంటున్నాడు, భగవంతుడు అవతారం అంటున్నాడు కృష్ణుడు. ఏమి ప్రయత్నం చేయకుండా కొన్ని రాజీ జరిగినా జరగకపోయినా కొన్ని ప్రయత్నం చేసింది కదా లోకం అనుకుంటానని చేశారన్నాడు. అసలు ఏం జరుగుతుందని తెలుసు. మన డ్యూటీ మనం చెయ్యాలి. జరిగితే జరుగుతుంది, లేదా లేదు. అదే భగవంతుడు గీత పొడుగునే చెప్పింది ఏంటంటే, నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. దాని పరిచయం ఎలా ఉంటుందో అది నీ చేతిలో ఉంది, ఈశ్వరుడి చేతిలో ఉంది. ఈశ్వరుడి చేతిలో ఉన్న పని నువ్వు జ్ఞాపకం చేయక్కర్లేదు. నీ చేతిలో ఉన్న పని శ్రద్ధగా, ప్రేమగా, ఆప్యాయతగా, ఏకాగ్రతతోటి, ప్రకరణ శుద్ధిగా చెయ్యాలి. నటన కోసం చేయకూడదు. నోటితోటి మాట్లాడుతూ కళ్ళతోటి విక్రయించకూడదు. అయితే మనం ఇంటికే ఏదైనా ఆగిపోయేదేదనంటే మాట్లాడుకోవాలి. జాగ్రత్త సమన్వయం చేసుకుని మాట్లాడుకోవాలి. మాట్లాడుకున్నా మన డ్యూటీ మనం చేసినది పరిష్కారం అయితే సరే పరిష్కారం అయిపోతే ఈశ్వర సంకల్పం ఎలా ఉంటాయి. ఇందులో ఆధ్యాత్మిక జీవితంలో మరీ ముఖ్యమైనది సహనం. సహనం యొక్క పాత్ర మనం కాదన్నది. ఇంకా సహనం లేకపోతే మనిషి యొక్క లోతులు పెరగవు. కొంతమంది మీరు బాగున్నారా, మీరు బాగున్నా అంటారో, నలుగురిని పలకరిస్తూ ఉంటారు. లోపల లోతుగా ఉంటారు. ఊరికే పైకి ఓహో ఎవరి ఎవరి మీరు బాగున్నారా, మీ ఓహోరి ఎవరి ఏదో పలకరించుకుంటే వెళ్ళిపోతూ ఉంటారు. లోపల ఆక్షేయత కానీ ఆ లోతు కానీ లోపల మనకి ఏముండదు. మన నీటిలో గ్లాస్ ఎక్కువ నీళ్ళు లేకపోయినా గ్లాస్ నీళ్ళు కూడా తాగటనుకోండి. ఊరికే మామూలుగా మటుకు ఎవరి మీరు బాగున్నారని అంటే, కొంతమంది మామూలుగా బాగానే మాట్లాడుతుంటారు, లోపల అసలు లోతులు ఉంటావు. కొంతమంది లోపల లోతుగా ఉంటారు, తక్కువ మాట్లాడతారు. ఏదైనా పని వచ్చినప్పుడు ఆప్యాయత చూపిస్తారు, లేకపోతే మౌనంగా ఉంటారు. ఇంకా చెప్తానండి, మన ఈ సహనం వల్ల లోపల లోతులు పెరుగుతాయి. మనకు ఎవరి యొక్క లోతులు ఎప్పుడు పెరుగుతాయంటే సహనం లేకుండా పెరగదు. ఏనాటికైనా పెద్దవాడు గొప్ప మహాత్ముడు అవుతాడు, కానీ అన్నవాడు ఎక్కడా ప్రపంచ చరిత్రలో పెద్దవాడే మహాత్ముడు అయ్యాడు, కానీ అన్నవాడు ఎవడా అవ్వలేదు. ఈ తెల్లర్ణయం చేసుకుని ఎన్ని జన్మలు తిరుగుతాం మనం? పైగా ఈ తెల్లర్ణయానికి శరీరం ఒకటి కావాలి, లోకం ఒకటి కావాలి, అవతార పురుషులు ఒకటి కావాలి, ఎంత గొడవ కావాలని అంత గొడవ చేసి పెట్టేసి మళ్ళీ కృష్ణుడు వచ్చాడు, మళ్ళీ కృష్ణుడు రాలేదు, మళ్ళీ కృష్ణుడు రాలని కూడా ఎప్పుడు వస్తాడని ఈ తెల్లర్ణయం కనిపెట్టుకుంటాం అనుకున్నాడు. మళ్ళీ తీరేవాడు వస్తే దీన్ని గుర్తించడం చేత కాదు. అయితే వాటిని మనస్తత్వం లేదు. భగవంతుడు నా చేత పని చేస్తున్నాడు, నీ చేత పని. ఒక మిషన్ ఉందనుకోండి, ఆ మిషన్లో అనేక నట్లు ఉంటాయి. ఆ మిషన్లో ప్రతి నట్టు బాగుంటేనే మిషన్ తిరుగుతూ ఉంటుంది. అలాగే ఏమో మన అంతరం మనం ఈ గణపరంలో రాలేదు. ఏదో భగవంతుడు మన ఇక్కడ తీసుకొచ్చాడు. ఏదో నీకు అన్నపూర్ణం చేసి భగవంతుడు పని చేస్తాడు, ఏదో పార్వతితో పని చేస్తాడు, ఏదో రామకృష్ణ గారికి పని చేస్తాడు. ఇది ఒక స్కీమ్. ఇది నా చేత ఓ పని చేస్తాడు. ఆ శరీరం ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చిందో ఆ పని భగవంతుడు చేయిస్తూ ఉంటాడు. ఆ పని మనం ఇష్టం వాటో మనస్తత్వం పెట్టుకుని, పిరికితనం పెట్టుకుని, భయం పెట్టుకుని భగవంతుడు ఏ పనికైతే మనల్ని తీసుకొచ్చాడో ఆ పని మనం భయం లేకుండా ఇష్టంగా, భయం లేకుండా భయపడుతున్నా చెయ్యాలి. అంటే భయం లేకుండా, అసూయ లేకుండా, ప్రేమగా, హితవుగా, స్నేహంగా, ఆప్యాయంగా చేస్తే భగవద్ అనుగ్రహానికి పాత్రలు. ఇది ఒక స్కీమ్. ఇది మనం అందరం ఏదో చెయ్యిపోయిన గాలిపోటం ఏం చేస్తుందంటే ఎటు గాలి వస్తే వెళ్ళిపోతుంది. మనం చెయ్యిపోయిన గాలిపోటాలు ఏం కాదు. ఈ ప్రసంగాలు చెప్పడం నేను ఇష్టమే చెప్తున్నానంటే ఇష్టమే చెప్తున్నానని చెప్పలేదు. భగవంతుడు నాకు నియమించిన పని. అలాగే మీకు పని నియమిస్తాడు. కొంతమంది రాజకీయ రంగంలో ఉంటారు, మరొక మంది కొంతమంది మరో రకంగా ఉంటారు. దేశం నాక ఎవరో పరిపాలన చేయాలి అంటే భగవంతుడు వాళ్ళని ఎలా ఉపయోగించుకుంటాడో అలా ఆ పని మీద ఆ స్కీములు ఉపయోగించుకుంటాడు. ఒక ఇంజిన్లో ఎన్నో నట్లున్నట్టు అది అయిష్టంగా కాకుండా ఇష్టంగా చేయాలి, ప్రేమ లేకుండా కాకుండా ప్రేమతో చేయాలి, ఉద్రేకంగా కాకుండా శాంతిగా చేయాలి. జీవితంలో చెప్పి అనేక సార్లు ఓడిపోతూ ఉంటాం మనం జీవితంలో, వాటి అనేక సార్లు వస్తుంది. రాజగోపాలాచారి మహామేగా బిఏ ఫెయిల్ అయిపోయాడు, తర్వాత కట్టుకు దాశాడు ఏదో వేరే విషయం. రాజగోపాలాచారి బిఏ ఫెయిల్ అయిపోతుంటే ఆ తెలంగాణ గ్రహస్థితి అది. రాజగోపాలాచారి గాంధీ గారి కంటే మేఘాలు, ఆయన బిఏ ఫెయిల్ అయిపోతుంది, బిఏ ఫెయిల్ 10 సంవత్సరాలు అమ్మాయిలు మీరే చదివేస్తున్నారు. ఆ టైంలో గ్రహస్థితి, ఆ టైంలో అనారోగ్యంగా ఉండొచ్చు, పేపర్ రాసే టైంలో ఏదో గ్రహస్థితి. రాజగోపాలాచారి బిఏ ఫెయిల్ అయిపోయింది నేను చెప్తారని మరి ఎక్కడ పేపర్ అంగీకారం అనారోగ్యం రావచ్చు. అయితే ఏడు జీవితంలో ఆయన ఫెయిల్ అయిపోయినా వాటే మనస్తత్వానికి లేదు, అది కూడా మనం కూడా నేర్చుకోవాలి. ప్రతి చిన్న విషయానికి బాధపడటం, ప్రతి చిన్న విషయం ఎవరైనా స్తోత్రం చేస్తే కొంతమంది స్తోత్రప్రియులు ఉంటారు, వాళ్ళు ఏం మంచి పనులు చేయకపోయినా వాళ్ళందరినీ పూజిస్తూ ఉండాలని అనుకుంటూ ఉంటారు. అదే మంచి పనులు చేయరు అందరూ స్తోత్రం చేయాలనుకుంటారు, అదొక ప్రీతి. మామూలు ఆవకాయ కోట మూడు రోజు పప్పులు వేసుకుంటారు, అదొక ప్రీతి రోజు. లేకపోతే వాళ్ళకి మోషన్ అవ్వదు, ఎవరొకరు పొగుడుతూ ఉండాలి. వాళ్ళు మంచి పనులు చేస్తారండి చేయరు, రోజు స్తోత్రం ఎవరొకరు చేస్తూ ఉంటారు, లేకపోతే శాంతి ఉండదు. కొంతమంది స్తోత్రం లేకపోతే చిన్న విమర్శ వస్తే బాధపడిపోతూ ఉంటారు, డిప్రెషన్ పడిపోతూ ఉంటారు. ఈ రెండు చెడ్డలే, ఈ రెండు వాటం మాస్తాను. ఎవరెవరు పొగడతంలో మన సంతోషానికి ఆధారపడి ఉంటే, ఎవరెవరు విమర్శిస్తే విమర్శిస్తానికి మాత్రమే మనం దుఃఖం పడతా ఉంటాం. ఇదంతా ఓటమి మనస్తత్వానికి దారి చేస్తుంది. ఎప్పుడైతే మనకు ఓటమి మనస్తత్వం వచ్చిందో మన చేతిలో ఉన్న పని సరిగ్గా చేయలేదు. మన చేతిలో ఉన్న పని ఎప్పుడైతే మనం జాగ్రత్తగా చేయలేము, శ్రద్ధగా చేయలేము, ఇప్పుడు దేవుని అనుగ్రహానికి పాత్రలు కాదని. ఒక మానవుడు ఒక తండ్రిని ఇంకో తండ్రిని మోసం చేయగలడు, కానీ ఒక తండ్రిని ఈ రెండు తండ్రిని కలిసి భగవంతుని మోసం చేయలేదు. ఇంకా భగవంతుడు కళ్ళు లేకుండా చూడగలడు, చెవులు లేకుండా వినగలడు, కాళ్ళు లేకుండా నడవగలడు. భగవంతుడు పని చేయడానికి ఇంద్రియాలు అక్కర్లేదు. కొంతమంది జీవితాలు వడ్డించిన విస్తరణలా ఉంటాయి, కొంతమంది ఎంతో కష్టపడితేనే కానీ ఆకులో కమ్మే అందం ఇవన్నీ భౌతిక విషయాలు, అది మీరు గుర్తుపెట్టుకోండి. కొంతమంది జీవితాలు వడ్డించడం విషయమే, అది మాయే, అది మాయే. కొంతమంది కష్టపడి సంపాదించుకుని తింటారు, మళ్ళీ సాయంత్రం భోజనం ఉంటుందో ఉండదో అలా కష్టపడి సంపాదించి అది మా ఇది మాయే, అది మా ఇది నిజం కాదు, అది నిజం కాదు. ఇంక దారిద్ర్యం కూడా కొన్ని పాఠాలు నేర్పుతుంది. భగవంతుడు ఒక్కోసారి ఒక జీవితంలో ఒక భాగంలో తల్లి కడుపులోంచి బయటకు వచ్చిన వాడు శ్మశానం వరకు ఎవడి జీవితం ఒక రకంగా ఒక్కోసారి దారిద్ర్యం అనిపిస్తాడు, అందరూ కాదు కొంతమంది. ఇంకా దారిద్ర్యం అని నేర్చుకునే పాఠాలు ఆ జీవుడికి ఉంటాయి, అంటే భగవంతుడు అని అడుగుతారు. నేను లోపల ఇక్కడ ఉన్న అనుభూతి మీకు రిపీటెడ్గా కలుగుతానికి, మీరు ఎక్కడైనా టీ తాగారనుకోండి, మంచి టీ తాగారనుకోండి, అక్కడ గణపారంలో టీ తాగాను ఎంత బాగుంది ఎంత బాగుంది, ఎప్పుడైనా గుర్తుకు వస్తూ ఉంటుంది. అలాగే హృదయంలోని శాంతి మీరు ఎప్పుడైనా గుర్తు చూస్తే రిపీటెడ్గా, అది మీ గుర్తుకు ఎప్పుడైనా ఈ ఆనందాన్ని మీ అనుభవంలోకి వచ్చినప్పుడు రిపీటెడ్గా గుర్తుకు వస్తూ ఉంటుంది. ఒక్కసారి మీకు గ్లిమ్సెస్ హృదయంలోని శాంతి హృదయంలోని ఆనందం మీరు ఎప్పుడైనా ఒకసారి గుర్తు చూశారనుకోండి, మళ్ళీ మీకు స్మృతిలోకి వస్తుంది. మళ్ళీ అక్కడికి వెళ్ళి గణపరంగా టీ ఎంత బాగుంది, మళ్ళీ ఆ టీ ఎప్పుడు తాగుతాం అని మనకు ఎలా అనిపిస్తుందో. ఎవరిదైనా శాంతి, ఎవరిదైనా ఆనందం, ఇక్కడ సుఖం మీరు ఎప్పుడైనా రూచి చూస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం, ఈ బయటి అంత బాగాలేదు అనిపిస్తూ ఉంటుంది. రుచి తెలియాలి. మీరు ఎన్ని గొప్ప పనులు చేయండి, ఈ దేశానికి ప్రధానమంత్రి చేయండి, గణపరం రోడ్లని తార్ రోడ్లు కాదు బంగారంతో పూసేయండి, కానీ ఇక్కడికి ఇక్కడికి వస్తే నీకు అన్న నిండితనం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు, ఆ వైకుంఠం లేనిండి. ఆ హోండాతనం ఇక్కడికి రావాల్సింది, అప్పుడు ఆ మనిషిలో హోండాతనం కాదు. దీని ఇక్కడ ఇది పొందటానికి కొంతమంది మహారాజులు రాజ్యాలను విడిచిపెట్టారు. ఈ ఊరేగింపులు ఈ సన్మానాలు ఎన్ని మీదని కాదు తాత్కాలిక రకమైన ఎమోషన్స్. మనలో ఈ తెండ మీద కంచెప్పి దుమ్ము అంటే ఇష్టం, ఎక్కడికో దుమ్ము రేపుతూ ఉంటుంది, దుమ్ము లేకనే రేపుతూ ఉంటుంది. ఆ లోకంలో ఉన్న మంచి లాక్కు దుమ్ము అంటే లాక్కు వస్తాం, దుమ్ము లాక్కు వచ్చి మన బట్టలు బయట చేసేస్తుంది, మన మనసును బయట చేసేస్తుంది, వచ్చి జన్మలు పాడు దుమ్మను తీసుకురావడానికి సిద్ధం లేదు. మేము ఇంట్లో చూడండి, జ్ఞానం గురించి ఎప్పుడో గణపరంలో ఎవరింటికడే ఏం జరిగిందో ఇది చెప్పుకు వస్తూ ఉంటాం. అంటే చెందడానికి జ్ఞానం అక్కడ దుమ్ము ఊళ్ళో దుమ్ము అంటే పోయేసుకొస్తుంది, దాని ఏం అనుకోండి, దాని కంటే చేత కాదు, దానికి ఇంకో పని చేత కాదు, అదేం చేస్తుంది, దుమ్ము 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 లేపుకొస్తుంది, ఆ దుమ్ము దుమ్ము అంటించుకుంటూ ఉంటుంది, దుమ్మే బాగుంది అనుకుంటుంది, అంటే దుమ్ములో ఇంటి విడుదల పొందడానికి ప్రయత్నం, అదే బాగున్నప్పుడు ఇంక దాంతో ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం చేయండి. అంటే అజ్ఞానంలోంచి మానవుడు ఎంతకాలం అయితే విడుదల పొందుతో, గురువుడైనా అవతార పురుషులైనా వాళ్ళు చేసేది జీవుడు ఈ మానవుడిని అజ్ఞానంలోంచి విడుదల చేయటానికి. ఇంకేదో అజ్ఞానంలోంచి విడుదల పొందకపోతే వాడికి చీకటి తప్పదు, మరణించిన చీకటిలోతాడు తప్పు. భగవాన్ అంటాడు, మీరు నీ లోపలకు నువ్వు వెళ్ళి నీ లోపలకే వైభవం అంటారు. లోపల ఇతర లోకాలు, ఆ లోకాలు, అవతార పురుషులు, అజమి నిజమి అన్నీ కూడా చూసే నేనేంటే అన్నీ అంచే. ఆ చూచే నేను నుంచి విడుదల పొందుము. అందుకే నేను విడుదల పొందితే చూచే కూడా నిజం కాదన్న సంగతి నడుపు. అది అది వైభవం. శరీరం చదిపోయేదే కైలాసానికి వెళ్ళి నరకానికి వెళ్ళేదే కష్టాలు పడి తెంగమైన వస్తుంది, స్వర్గానికి వెళ్ళేది సుఖాలు సుఖాలు పడి వస్తుంది. ఆ నరకానికి వెళ్ళేది తెంగని కానీ స్వర్గానికి వెళ్ళేది సుఖాలు పడి వచ్చింది తెంగర్నేని, నరకానికి వెళ్ళి అక్కడ బాధపడి వచ్చింది తెంగర్నేని, మళ్ళీ ఇక్కడికి స్వర్గానికి వెళ్ళటానికో నరకానికి వెళ్ళటానికో మళ్ళీ పనులు మొదలు పెడతారు. మాయ నుంచి విడుదల పనులు చెప్పేదే మాయని కనిపించి ఇన్ని గొడవలు ఉన్నాయి చెందండి. మాయ నుంచి విడుదల పొందమని అదే చెబుతుంది. మళ్ళీ ఏ రోజు కాలేదు, ఏ రోజు కాలేదు మాయ కల్పిస్తుంది. ఏ రోజు మాయలో విడుదల పొందిన సాధనం చేసుకొని అదే చెబుతుంది. మళ్ళీ ఏ రోజు కాలేదు, ఏ గంట కాగంట మాయ కల్పిస్తుంది. ఇదే సంసారం. సంసారం అంటే మనుషులు కాదు, ఇదే సంసారం. అమ్మగారు అమ్మగారు మీరు అటువంటి వారు ఇటువంటి వారు అని ఎవరైనా చెప్తా మాట్లాడిన అమ్మకం ఈ కాలక్షేపం జనం వస్తారు మీ ఇంటికి. ఇతరుల గురించి మీ గురించే మీరు అటువంటి వారు ఇటువంటి వారు అని చెప్తే ఆ మాటలు నమ్మకండి. మీరు అటువంటి వారు కాదు, ఇటువంటి వారు కాదు. మీరు ఆత్మ మీరు చూడవలసింది, మీరు ఎన్నవలసింది ఆ మాటలు కాదు. మీరు లోపలకు చూసుకోండి. మీరు అటువంటి వారు కాదు, ఇటువంటి వారు మీరు ఎవరు ఆత్మ. కానీ మీకు అటువంటి ఆ మాటలు కూడా మీరు వెళ్ళిపోతే మీకున్న ఆత్మానుభవం పోతుంది, చైతన్యానికి పోతుంది, మీ మనసుకు లోచూపు పోతుంది, మీరు లోపలకు వెళ్ళరు. మీరు అటువంటి వారు కాదు, ఇటువంటి వారు కాదు, మీరు ఎవరో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అటువంటి వారు ఇటువంటి వారు అన్నారంటే ఇంకా తెల్లదేరి మేము విడిచిపెట్టరు, దానికి మేక పెరిగిపోతుంది. ఇంటికి ఎవరైనా వచ్చి పొగుడతారనుకోండి అవి పట్టించుకోదు, ఎవరిని విమర్శిస్తారనుకోండి అవి అవి పట్టించుకోదు. అది అబద్ధమే, అది అసత్యమే, ఇది అసత్యం. వాళ్ళ మాత్రమే మీరు ఆధారపడతారంటే మీరెవరో మీరు చూసుకోండి, మీరెవరో మీరు తెలుసుకోండి. అది రమణ మహర్షి బోధ. ఈ తెండమేరు మీద మీరు ఎంతకాలం ఆధారపడి ఉంటారు? ఊడిపోయి ముక్కుని ఎంతకాలం మీరు పట్టుకుని పట్టుకుని ఉంటారు? కొనమన అంటూ ఉంటారు. ఈ మధ్య ఏంటంటే మా రోజులు బాగోలేదు, ఆ రోజులు బాగోలేదు అని చెప్పి తెండమేనే ఓ నేను సుఖపడిపోవాలండి, సుఖపడిపోవాలి, సుఖపడిపోవాలి. ఆయన ఇంకా బాధ సంపాదించి ఇంకా సుఖపడిపోవాలి, ఇంకా సుఖపడిపోవాలి. మాకు ఇంకా పేరు వచ్చేయాలి, ఇంకా పేరు వచ్చేయలేదు, సుఖపడిపోవాలి. పది మందిని ఊహ అనిపించుకోవాలి ఇలా ఈ తిండరి ఈ మాట చెప్పింది కూడా తిండట్లేదు. పది మందిని మేము గొప్ప అనిపించుకోవాలని చెప్పింది కూడా ఆ తిండర్ని మేము ఎక్కువ ఇంకా ఇప్పుడు ఏమో బాగా సుఖపడటం లేదండి, ఇంకా సుఖపడిపోవాలి, ఇంకా సుఖపడిపోవాలి, ఇంకా సుఖపడిపోవాలని చెప్పింది కూడా ఇవన్నీ తిండర్నే. ఆ లోపలిని సత్యం నేను సుఖపడిపోవచ్చు అవి అనుకోవాలి, అది అనుకోదు. ఏం చెప్పాను స్వరూపమే సుఖం. ఈ తిండర్ నేను ఇంకా సుఖం లేక తిండర్ని సుఖం లేక అది వచ్చేస్తే సుఖపడిపోతాం, ఇది వచ్చేస్తే సుఖపడతాం అనుకుంటే అది వచ్చేదే తెలుస్తుంది. అందులో కూడా సుఖం లేదు. ఈ తిండర్ నేను ఆ తిండర్ నేను సలహా చెప్పడం, ఆ తిండర్ నేను ఈ తిండర్ నేను సలహా చెప్పడం, ఇది విధవ నేను ఆ విధవ నేను సలహా చెప్పడం, ఆ విధవ నేను ఈ విధవ నేను సలహా చెప్పడం, ఇది సంసారం అంటే. అందుకే కృష్ణుడు జాగ్రత్త పడ్డాడు, నువ్వు ఈ తిండర్ నేను సలహాలు పూర్చుకునే వాళ్ళకు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. భగవంతుడు చెప్పాడు ఈ మాటలు, నువ్వు శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో. మనం ఏదైనా భగవద్గీతను ప్రమాణంగా తీసుకోవాలి. భగవంతుడు ఏం చెప్పాడు అని భగవద్గీతను ప్రమాణంగా తీసుకోవాలి. కానీ ఏదో అక్కడ ఆడు చెప్పాడు, నేను చెప్పాను, ఈ మాట్లాడితే వాళ్ళు ఏమయ్యారు మనం అదే అవుతాం అని. మీకు లోపల ఆధ్యాత్మిక సంపద లేనప్పుడు, ఆధ్యాత్మికమైనటువంటి వైభవం లేనప్పుడు, లోపలటువంటి శాంతి లేనప్పుడు, బాహ్యంగా మీకు ఎంత ధనం ఉన్నా ఎంత గౌరవం ఉన్నా ఏదో వెనుక మిమ్మల్ని వెంటాడుకుంటున్నది గుర్తుపెట్టుకోండి. చదువు మంచిది, ధనం కూడా మంచిదే. ఒకవేళ మీకు గౌరవం అంటే గౌరవం ఉంటే మంచిదే. అది కాదంటే అవన్నీ మీరు కాదు. మీ దేహ ప్రార్థనలో గౌరవం ఉంటే గౌరవం వస్తుంది, ధనం ఉంటే ధనం వస్తుంది, చదువు కావాలంటే చదువు వస్తుంది. కానీ అవన్నీ మీరు కాదు. ప్రారంభం ఉంటే ప్రారంభంలో ఉంది కాబట్టి వచ్చినాయి. ఎంతవరకు భగవంతుడు మీకు అవకాశాలు ఇస్తే సద్వినియోగం చేయండి. సద్వినియోగం చేయడం మంచిది. సద్వినియోగం చేసి మరి తిండం నేను మ్యాచ్ పెట్టకండి. అది ఇది బాబా చెప్పినా మరొకరు చెప్పినా మరొకరు చెప్పినా ఈ తెంగజ్ఞాన్ని పెంచుకోకు. దాంట్లోంచి విడుదల పొందు. ఆ తెంగజ్ఞాన్ని మొదలు పెద్ద ఎక్కువ దూరం లేదు. జాండ ఒక జాండ దూరంలో ఉండే నువ్వు అక్కడ కాశీ వెళ్తున్నావు, సిరిడి వెళ్తున్నావు, రామేశ్వరం, జాండ దూరం లోపలికి వెళ్ళిపోయా వెళ్ళలేకపోతున్నావు. అదే మాట మాకు ఈ మధ్య సంతోషంగా లేదండి అది అంటే ఉంటారు చూడండి. ఆ సంతోషం ఎవరికి? ఆ సంతోషం ఎవరికి? లోపల చైతన్యానికి. దాని స్వరూపం మాకు ఈ మధ్య సంతోషంగా లేదని చాలా మంది అంటూ ఉంటారు. ఆ సంతోషం ఎవరికి? చైతన్యానికి సంతోషం. దాని స్వరూపమే ఆనందం. దానికి ఈ తెంగజ్ఞానికి సంతోషం కావాలి. దానికి అంటే ఏంటి ఇప్పుడు తెలియని ఎక్కడ దుఃఖంలో ఉండదు. ఎక్కడ ఉండేది అంటే సంతోషం ఎక్కడ పెరుగుతామని తిరుగుతాం. అది దుఃఖంలో లేదనుకోండి, ఏది చిన్నర్నే దాని సంతోషం ఎందుకు? ఆ చిన్నర్నే ప్రస్తుతం ఏ జబ్బులో ఉండేది, ఆ జబ్బును పోగొట్టుకోకుండా ఆ జబ్బు ఉండగానే ఇంకో జబ్బును ఆహ్వానించడం. ఆ చిన్నర్నేను కొన్ని గొడవలు ఏవి ఉన్నాయి అందులోంచి విడుదల పొందడం మానేసి ఇంక కొత్త గొడవలు తెచ్చి పెట్టుకోవటం. అయితే నువ్వు తలంపుని పెంచుకోకు, మాటలను పెంచుకోకు. ఎన్నాళ్ళు మోస్తావు అక్కర్లేని తలంపు బుర్ర ఎన్నాళ్ళు మోస్తావు? ఎందుకంటే నాలుగు బియ్య బస్తాలు మొదటి తేలిక. నీకు అక్కర్లేని తలంపులు ఎన్నాళ్ళు మోస్తాం? ఎన్ని జన్మలు మోస్తాం? ఈ తలంపులలో మనకు పునర్జన్మలు వస్తున్నాయి. ఈ మధ్యన ఒక సాధకుడు చెప్పాడు నాకు, చాలా మంచి ఆయన సాధకుడు ఆయన. ఆయనకి ఈ మధ్యన జబ్బు చేసింది, అది జబ్బు చేసిన శరీరానికి బాధ వచ్చాయి, అది భగవంతుని మర్చిపోయానని చెప్పాడు. ఈ మామూలుగా నాకు కొన్ని పుస్తకాలు చదవటం అది అలవాటు ఉందండి, దాన్ని బట్టి నా గురించి నేను ఎక్కువ అంచనాలు చేసుకున్నాను. నాకు పుస్తకాలు చదవడం ఎక్కువ అలవాటు ఉంది, కానీ సాధన బలం తక్కువ ఉంది. సాధన బలం లేదు, సరిగ్గా జబ్బు చేసింది. జబ్బు చేసి ఎప్పుడు తేడా వచ్చేసింది, చనిపోతారేమో అనుకున్నారు. 50% బతకొచ్చు, 50% వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. అప్పుడు నాకు భగవంతుడి యొక్క స్మృతి పోయింది, భగవంతుడి జ్ఞాపకం. ఆ భగవంతుని స్మరించుకోవాలనే జోష కూడా నాకు కలగలేదు. అప్పుడు తెలిసింది నాకున్న సాధన. నాకు పుస్తకాలు సంబంధించినటువంటి ఈ జ్ఞానం ఉంది, కానీ సాధనా బలం నాకు లేదని జబ్బు చేశాక తెలిసింది అన్నారు. అది అందుకని రామారామ అనుకున్నాను, అది కూడా మర్చిపోయాను. అందుకని రామారామ అనుకున్నాను, అది కూడా మర్చిపోయాను జబ్బు చేశాక. ఇంకేత సాధనా బలం లేదు. సాధనా బలం ఉంటే నీకు మరణ సంగతి గుర్తు వస్తుంది, లేదా సాధనా బలం లేకపోతే నీకు మరణ సంగతి గుర్తు రాదు. అంతకుముందు అందరూ నన్ను భక్తుని అనుకుంటున్నారు, నన్ను నేను కూడా భక్తుని అనుకుంటున్నాను. ఇంకేతని విష్ణు సహస్రనామాలు చదువుతున్నాయి, భగవద్గీత చదువుతున్నాయి, అందరూ నన్ను భక్తుని అనుకుంటున్నారు, నేను కూడా భక్తుని భక్తుని అంటున్నాను. చరణ్ నాలుగు రోజులు జబ్బు చేసేటికి విష్ణు సహస్రనామాలు, విష్ణువు లేదు, శివుడు లేడు, ఇంకా నాకు దర్శనం నాకు జబ్బు ఇచ్చింది అన్నారు. అప్పుడు తెలిసింది నాకేదో భక్తి ఉందనుకుంటున్నారు ప్రజలు, అంత భక్తి నాకు లేదు, ఏదో నేను సాధకుండా అనుకుంటున్నారు, అంత సాధన నాకు లేదు అని జబ్బు చేశాక తెలిసింది అని చెప్పారు. బహుశా అప్పుడు నేను చెప్పాను ఆయన చెట్టు, బహుశా నీకు జబ్బు కూడా పాఠం నేర్పేయటానికి వచ్చింది రండి, నేను చంపేయడానికి రాలేదు జబ్బు, మీరెవరో మీరు తెలుసుకోవడానికి, మీ గురించి మీకు అంచనా నేర్పడానికి ఆ జబ్బు వచ్చింది, మంచి జబ్బు అని చెప్పాను. అంటే ఆ జబ్బు నాలుగోలో ఉంటాయి, జీవితం పొడుగులో ఉండే పాఠాలు నేర్పేసి వెళ్ళిపోయింది. ఆ జబ్బు శరీరాన్ని జబ్బు చేసి నాలుగు రోజులే తర్వాత తగ్గటం ప్రారంభించింది. కానీ ఆ నాలుగు రోజుల్లో ఆయనకున్నటువంటి శక్తి ఏంటి, ఆయనకున్నటువంటి భక్తి ఏంటి, ఆయనకున్నటువంటి ఈశ్వరుడు పట్ల ఆయనకున్న విశ్వాసం ఏంటి, నేర్పేసి వెళ్ళిపోయింది ఆ జబ్బు. మంచి జబ్బు అది, ఇంకా పాఠాలు నేర్పేడిపోయాడు. అదే మనకు పాఠాలు నేర్చుకునే తెలివితేటలు ఉండాలి, కానీ జీవితంలో ప్రతి సంఘటన పాఠం నేర్పుతాను ఉంటుంది. మన దగ్గర ఉన్న పాడుబుద్ధి ఎక్కడ ఉందంటే ఈశ్వర నిర్ణయాన్ని ఈ పాడుబుద్ధి తొందరగా అంగీకరించు. అహంకారం చెప్పేది అది వెంటనే, కానీ భగవంతుడి సంకల్పాన్ని అంగీకరించడు, అది పాడుబుద్ధి. భగవంతుడికి మనం భిన్నంగా లేము, ఆయన సంకల్పాన్ని బట్టే ప్రతిదీ జరుగుతూ ఉంటుంది. ఆయనకంటే భిన్నంగా ఉన్నామనే తలంపు బలపడుతుంది, ఆ వేరు భావన బలపడుతుంది, ఆ సపరేట్నెస్ బలపడుతుంది, ఆ భేదబుద్ధి బలపడుతుంది. ఈ భేదబుద్ధి వల్లే తంటాలు వస్తాయి, ఈ భేదబుద్ధి వల్లే దుఃఖం వస్తుంది, ఈ భేదబుద్ధి వల్లే పునర్జన్మలు వస్తాయి. అంటే కొంతమంది అనుకుంటూ ఉంటారు మంచి జన్మ వస్తే బాగున్నా, మంచి జన్మ రావటం అంటే మంచి జబ్బును కోరుకుంటున్నారని అర్థం. జన్మ వచ్చాక జబ్బు లేకుండా ఎలా ఉంటుంది? మంచి జన్మ రావాలంటే మంచి జబ్బులు రావాలనండి కాదండి, శరీరం వచ్చాక జబ్బు లేకుండా ఎలా ఉంటాడండి అడు? అంటే మీరు జన్మలు కోరుకుంటున్నారంటే జబ్బులు కోరుకుంటున్నారని అర్థం. జవహర్లాల్ నెహ్రూ గారు అర్థం కూడా నాకు ఆరోగ్యం చాలా మంచిదని, ఒక్క రోజున ఒక రాత్రి గారు శరీరానికి ఈశ్వరు నిర్ణయం ఎలా ఉంటుందని, ఏ గంటలో ఏది వస్తుందో తెలియదు, శరీరానికి ఏ గంటలో ఏది వస్తుంది ఈశ్వర నిర్ణయం ప్రకారం జరిగిపోతా ఉంటుంది. జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, మీ తర్వాత ప్రధానమంత్రి ఎవరైనా అడిగితే నా తర్వాత ప్రధానమంత్రి సమస్య ఏంటంటే పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను అని అన్నం ఐదు రోజులు చచ్చి ఊరుకున్నాడు ఆయన. ఆయన చెప్పిన అబద్ధం కదా, ఆ టైం కాదు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఇప్పుడు ఏళ్ళ బాగున్నా మనం రేపు ఎలా ఉంటామని చెప్పలేము, రేపు కాదు మరో క్షణంలో ఎలా ఉంటామని చెప్పలేము. ఏం చేస్తే మనల్ని ఈ ముక్కులో గాలి ఎవరు పోశాడో వాళ్ళే తీసేస్తాడు. ఈ తెంగర్ నేను కొంతమంది చచ్చిపోతే బాగున్నాను ఈ తెంగర్ నేను చెబుతున్నాడు సార్, తెంగర్ నేను గాలి తీసే శక్తి లేదు. ఈ ముక్కులో గాలిని ఎవడైతే పోశాడో వాడే చేస్తాడు. వాడు తీసే వరకు మనం కంగారు పడకుండా ఉండాలి, వెళ్ళిపోతే బాగుంది, వెళ్ళిపోతే బాగుంది అంటే గాలి పోగటదు. ముక్కులో గాలి ఎవడైతే పోసాడో వాడే చేస్తాడు. అప్పటి వరకు మనం గడపడం అటు ఇటు మన శవాలను తిప్పుతూ ఉండాలి. గాలి పోసిన వాడు చేస్తాడు, జైల్లో పెట్టిన వాడు విడివడితే, జైల్లో ఎవరైతే పెట్టాడో వాడే విడిపించగలడు. కానీ గవర్నమెంట్ జైల్లో పెట్టిందనుకోని మళ్ళీ గవర్నమెంట్ విడిపించగలడు. అలాగే ఏ ఈశ్వరుడు అయితే మీకు గాలి పోసాడో ఆ ఈశ్వరుడు గాలి తీయాలి, కానీ ఎవరు ఇష్టం కాదు. మీరు కంగారు పోయి వెళ్ళిపోవాలని బాగుంటుందని కంగారు ఎలాంటి వెళ్ళటానికి అవకాశం లేదు. కొంతమంది ఏదైనా శారీరక బాధపడేప్పుడు చనిపోతే బాగుంది అనుకుంటాడు, వాడు చనిపోదు. అది ఈశ్వరుని సంకల్పం, ఆ ఈశ్వర సంకల్పాన్ని గౌరవించే అర్హత మనకు లేదు, యోగ్యత లేదు. అంటే అహంకారం చేసే వ్యాపారం తగ్గించుకోండి, దాన్ని నెమ్మదిగా రిడ్యూస్ చేసుకుంటూ రండి. అంటే దేహభావన తగ్గించుకుంటూ రండి, భక్తిభావన పెరుగుతుంటే, ఆ శరణాగతి భావన పెరుగుతుంటే ప్రశ్నలు తగ్గుతాయి, తలంపులు తగ్గుతాయి, మాటలు తగ్గుతాయి. రెండు మార్గాలు ఇక్కడ భగవాన్ సూచిస్తున్నారు. ఈ దేహమునైనా తలంపు దాని మూలాన్నైనా పట్టుకో, దాని మూలాన్ని పట్టుకుంటే నీకు శక్తి తెలుస్తుంది, అప్పుడు నువ్వు శక్తిమంతుడు అవుతావు. నీ మాటకి శక్తి వస్తుంది, నీ ప్రవర్తనకి శక్తి కలిపిస్తుంది. జ్ఞాని ఒక మాట చెబితే ఆ మాట నదులను దాటి సముద్రాలను దాటి వెళుతుంది. అజ్ఞాని ఏదైనా మాట చెబితే గోడ కూడా దాటాడు. జ్ఞాని ఒక మాట చెబితే అది సముద్రాలను నదులను కొండలను దాటి వెళుతుంది. అజ్ఞాని మాట అక్కడ శక్తి ఉంది, ఆ మాటలో శక్తి ఉంది, ఆ మాటలో సత్యం ఉంది, ఆ మాట నిరుగునిస్తుంది మానవ జాతికి. ఈ జపజ్ఞానములు ఎందుకంటే క్రమశిక్షణ కోసం. అంటే క్రమశిక్షణ లేకపోతే మనసుకు లోచింపు రాదు. ఈశ్వరుని ఈశ్వరుడు కోసమే ప్రేమించు. మోక్షం ఎప్పుడు ఇస్తావు, మోక్షం ఎప్పుడు ఇస్తావు, నువ్వు ఎప్పుడు దర్శనమిస్తావు అది కూడా అడగద్దు. అడిగితే నీ భక్తికి పరిపూర్ణత రాదు. ప్రేమ ప్రేమ కోసమే, పని పని కోసమే. నేను ఆరాధిస్తున్నాను, నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తావు, ఈ జన్మలోనే ప్రసాదించేస్తావు, ఇలాగా అనొద్దు, డినైన్స్ వద్దు, అలాగా డినైన్స్ వద్దు. భక్తి భక్తి కోసమే. అంటారు మాకు భక్తే సరిపోతున్న ముక్తి అక్కర్లేదు అంటారు. వస్తే వచ్చి వస్తే సరి, రాకపోతే మాకు ఇబ్బంది, ఇదే చాలు అంటారు. అందరూ పరిపూర్ణత ఉంటారు. మాకు ఇదే చాలు, ఈ భక్తే చాలు. ఏదో ప్రవాహంలో పరిణామంలో ముక్తి వస్తే సరి, లేకపోతే లేదు. నేను కోరుకునేది లేదు, వద్దనేది లేదు. ఈ లౌకిక జీవితం కూడా ఒక ట్రైనింగ్ లాంటి. ముమ్మడి ఇంటికి వచ్చాడు కేవలం భోజనం కోసం కదా ట్రైనింగ్ అవటానికి వచ్చింది. అంటే ఒక్కో సంగతిని ఒక పాఠం నేర్పి పెడతా ఉంటుంది. కొంతమంది పూర్వజన్మలో ఉన్న పూర్వజన్మ శక్తులందరూ ఆ ఇంట్లో పుడతారు. ఏంటో మీరు ఈ ఇంటికి సిద్ధమయ్యారంటే పూర్వజన్మలో వేరుగా ఉన్నామని అప్పుడు సాధించలేము, ఇంట్లో పుట్టి చదివినామని ఇక్కడ పుట్టామని ఆడుకుంటారు. అంటే బజార్లో పోరు పడగలం కానీ ఇంట్లో పోరు పడగలం. ఇప్పుడు గ్రామాల్లో పంచాయతీ కూడా ప్రెసిడెంట్లు చేస్తూ ఉంటారు అనుకోండి, అదేదో మంత్రి పదవులు చేస్తూ ఉంటారు అనుకోండి, అది బయట పని తీర్పులు చెప్పొస్తారు, ఇంటికాడ చెప్పలేరు. ఖాళీ చెప్తాండి, ఇంటికాడ పోరు పడ బయట పోరు, నేను తగులు తీరుస్తున్నాయి, ఇంటికాడ తగులు తీర్చలేకపోరు. అంటే ఏమని చెప్తాడు కదా, కాళ్ళు ముళ్ళు కంట్లో నరుసు, ఇంట్లో పోరు పడలేమని ఏమన్నా. అసలు ట్రైనింగ్ ఏమి కాదు, జీవితంలో ఏదో ఎదురవుతూ ఉంటుంది. మన శ్మశానానికి వెళ్ళే వరకు, మన శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు ఏదో సంగతి ఎదురవుతూ ఉంటుంది. దాన్ని మనం సమన్వయం చేసుకోవాల్సింది. ఈశ్వర సంకల్పాన్ని గౌరవించవలసిందే. మనకి ఇష్టం ఉన్నా లేకపోతే ఏం చెయ్యి, ఈశ్వర సంకల్పం బలి మనకి, అది అలా జరగవలసింది కాబట్టి జరిగింది. అది వ్యాపార ధోరణి వద్దు. మాటల వల్ల, తలంపుల వల్ల ఈ దైనందిన జీవితంలో, నీ నిత్య జీవితంలో నువ్వు అహంభావన పెంచుకోవద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మొత్తం సంసారం అంతా కింగర్నేనిలోనే ఉంది, మొత్తం ప్రాపర్టీ కూడా కింగర్నేనిలోనే ఉంది. మనుషులు, పొలాలు, ఆస్తులు, మేళ్ళు, ఇళ్ళు అన్నీ కూడా కింగర్నేనిలో ఉన్నాయి. పదవులు అన్నీ కింగర్నేనిలో ఉన్నాయి. దీనికి అందానికి దీనికి 90 గొడవలు కావాలి. దీనికి దేవుళ్ళు కావాలి, అవతార పురుషులు కావాలి, మళ్ళీ కృష్ణులు లాంటి వాడు ఎప్పుడు పుడతాడో దీనికి కావాలి, ఇతర లోకాలు కావాలి, ఆ లోకంలో ఏం జరుగుతుంది, ఈ లోకంలో ఏం జరుగుతుందో కావాలి. ఎన్ని గొడవలు ఎందుకు కావాలి, అది తిండరదు కాబట్టి తిండర గొడవలు అన్నీ కావాలి దానికి. ఇప్పుడు అప్పుడు అది ఆయన స్వరూపం ఏంటి, అసలు మనం ఎవరం, ఈ తిండరనే మనం ఎవరు అని దాన్ని ప్రశ్నించుకోదు. అక్కడ కైలాసం ఏం జరుగుతుందో, లేదా స్వర్గంలో ఏం జరుగుతుందో, నరకంలో ఏం జరుగుతుందో అది చూసి మన పుస్తకాలు రాయాలి కదా. మరి ఇది స్వర్గంలో ఏం జరుగుతుందో రాసివాడు, నరకంలో ఏం జరుగుతుందో రాసివాడు, ఈ తెంగనే రాస్తా ఉంటుంది. అంటే ఈ తెంగ నేను నరకానికి వెళ్తే బాధపడి వస్తుంది, స్వర్గానికి వెళ్తే ఇక్కడ సుఖపడి వస్తుంది, ఇలా సుఖపడి వచ్చాను, నరకానికి ఇలా బాధపడి వచ్చాను రాస్తా ఉంటున్నాను అన్నమాట. ఈ తెంగరతనానికి ఆ తెంగరతనం కూడా సరిపోతుంది. అంటే నువ్వు సత్యంలో నేర్చుకోవాలి, నీ హృదయంలో నువ్వు నేర్చుకోవాలి. మనకు నేర్కొలుపు మన హృదయంలోనే రావాలి. అంచేది నువ్వు పూర్తిగా అంటే భగవంతుడి ఇష్టమే నా ఇష్టం, భగవంతుడి సంకల్పమే నా సంకల్పం అని అలా అనుకున్నా పర్లేదు, భగవంతుడితోటి అలా అనుకున్నా పర్లేదు, భగవంతుడి యొక్క పాదాలను పూర్తిగా ఆశ్రయించున్న ఇబ్బంది లేదు. లేదా భగవంతుని సందేహించి ఈయనే చూసారా, దాని మూలం తెలుసుకున్నా పర్లేదు, నీకే మార్గం ఇష్టమైతే మార్గంలో ప్రయాణం చేయి, పొందవలసింది మటుకు హృదయంలో. ఏ జన్మలైనా ఎక్కడికే రావాలి. మీరు ఎవరికైనా 10 రూపాయలు సహాయం చేశారనుకోండి, ఈ నేను కొంత సంతోషిస్తుంది, ఈ నేను కొంత సంతోషిస్తుంది. కానీ దానికి ఏం పరిపూర్ణత రాదు, అంత మాత్రం చెప్పు, పర్ఫెక్షన్ రాదు. అంటే మంచి పనులు భగవంతుని ఎందుకు చేయమని చెప్పాడంటే, నేను చెప్పాను మనస్సు సంస్కరింపబట్టానికి. మనం ఏదైనా మంచి పని చేస్తున్నాం అనుకోండి, ఆ మంచి పని వల్ల మన అహం వృత్తి సన్నగిల్లాలి, బలపడకూడదు. మనం ఏ పని నోటితో ఏదైనా మాట్లాడినా చేతితో ఏ పని చేసినా మనకి ఏ తలంపు వచ్చినా హృదయంలోకి వెళ్ళటానికి ఈ మాటలు ఈ తలంపులు సహకరించాలి. అందుకని మన స్వరూపంలోంచి అన్ని దూరం చేయకూడదు. మన చేష్టలు, మన మాటలు, తలంపులు మన స్వరూపానికి మనం దూరం చేయకూడదు. మన స్వరూపం దగ్గరికి తీసుకురావాలి మనం. అంటే నీకు ఆ పూర్తి శరణాగతిలో ఈశ్వరుడి పట్ల నీకు నిజంగా నమ్మకం ఉంటే ఈశ్వరుడి చేతిలో నువ్వు పనిముట్టు కిందే ఉంటావు. ఈ పుస్తకం నా చేతిలో ఎలా ఉందో ఈశ్వరుడి చేతిలో నువ్వు పనిముట్టు కింద ఉంటావు. నీకేం డిమాండ్స్ ఉండవు. ఇది ఎలా చెయ్యి, అది ఎలా చెయ్యి భగవంతుని నువ్వేం డిక్టేట్ చెయ్యవు. ఆయన ఇష్టమే నా ఇష్టం, ఆయన సంకల్పమే నా సంకల్పం. అప్పుడు ఏమవుతుంది, ఈ దేహమే నేను కాల ప్రవాహంలో నశిస్తుంది. ఇప్పుడు మీరు భగవంతుని సంకల్పాన్ని మీ సంకల్పంగా చేసుకుంటారనుకున్న మాట వచ్చి మీ వివేకాన్ని ఉపయోగించి, మీ బుద్ధి సూక్ష్మత ఉపయోగించి, మీ తెలివిని ఉపయోగించి, ఓ భగవంతుని సంకల్పం ఎలా ఉందండి, ఇది చెడ్డగా ఉన్నట్టు అనిపిస్తుందంటే మీకు అనిపిస్తుంది అనుకోండి, అది చెడ్డగా ఉన్నది పరిణామంలో అది మంచి జరుగుతుందని మీ అనుభవానికి మీకు వస్తుంది. ఒకసారి మనకి ఏమనిపిస్తుందంటే ఇదేంటి ఇది ఎలా జరిగింది అనుకుంటాం, కంగారు పడతాం, అది ఒక మంచికి దారి తీయొచ్చు. ఇదేంటి ఇది చాలా గొప్పగా ఉందనుకుంటాం, ఇది ఒక చెడ్డకు దారి తీయొచ్చు. భగవంతుడి సంకల్పం మన సంకల్పం, భగవంతుడి ఇష్టం మన ఇష్టం కింద మార్చుకున్నప్పుడు దీనికి బాధ ఉండదు. ఈ తర్కాలు కుయుక్తులు ఇంకా పనిలే, తర్కాలతో పనిలేదు. ఇంకా తలంపుల వేగం తగ్గిపోతుంది, మాటల యొక్క వేగం తగ్గిపోతుంది. మీరు పిడతగా అర్థం చేసుకున్నా జ్ఞానం వచ్చేస్తుంది మీకు. అరవింద చట్టపోతే గారు రాశారు, ఓ పిడతా పిడత ఇంత బాగున్నాను రెండు చట్టపోతే అని యాక్షన్ చేసి చెప్పేవారట పిడతకది. పెడతా పెడతాను నువ్వు ఎంత బాగున్నావు, ఎంత అందంగా ఉన్నావు. ఏం అందం, నేను నా లోపల ఆనందం లేదు, ఈ అందాన్ని ఏం చేసుకుంటాను. లోపల ఆనందం ఉంటే ఇప్పుడు మీరు అందరూ అందంగా ఉన్నారని చెప్పుకున్నా పర్లేదు, నాకు లోపల ఆనందం లేదు. ఇప్పుడు నాకు లోపల సుఖం లేదనుకోండి, శాంతి లేదనుకోండి, మీరు నేను సుఖంగా ఉన్నానని చెప్పుకున్నా ప్రయోజనం లేదని. నాకు 10 లక్షల రూపాయలు అప్పు ఉంటే 10 లక్షల రూపాయలు నిలవ ఉన్నాను మీరు చెప్పుకోవడం నాకు తెలిసి వచ్చేదేంటి, అది పెడత చెప్పి లోపల ఆనందం లేదు. పెడతా పెడతాను ఎంత బాగున్నామంటే ఏం బాగు, నాకు లోపల శాంతి లేనప్పుడు ఆనందం లేని మరి ఎప్పుడు సుఖపడతాము. మళ్ళీ మట్టిలో కలిస్తేనే కానీ సుఖపడి. అంటే మనం అందరం ఎక్కడి నుంచి వచ్చాం, బ్రహ్మంలో నుంచి వచ్చాం. మనందరం ఎక్కడి నుంచి వచ్చాం, బ్రహ్మంలో నుంచి వచ్చాం. ఇప్పుడు బ్రహ్మంలోనే ఉన్నాం, కానీ బ్రహ్మము కంటే వేరేగా ఉన్నామనే తలపు బయపడిపోయింది. ఆ తలపు తిండి నేను తీసుకొచ్చాం, దాన్ని తొలగిస్తే ఇవ్వడవాలి. ఇది ఇప్పుడు మనం ఎక్కడున్నాం, బ్రహ్మంలోనే ఉన్నాం. ఎక్కడున్నాం, బ్రహ్మములు భగవంతుల్లోనే ఉన్నాం. ఎక్కడున్నాం, గణపరంలో లేదు, గణపరంలో శరీరం ఉంది. మనం ఎక్కడున్నాం, ఇప్పుడు బ్రహ్మంలోనే ఉన్నాం. ఎక్కడున్నాం, బ్రహ్మములోనే ఉన్నాం. కానీ బ్రహ్మము కంటే భగవంతుడి కంటే వేరుగా ఉన్నామనే తలంపు ఉంది. ఆ వేరుగా ఉన్న తలంపుని పోగొట్టు తొలగించుకోవడానికి ఇది సాధన. శరణాగతి పొందే వాడు, శరణాగతి పొందిన వాడు లక్షణం చెప్తున్నారు ఇక్కడ. భగవంతుడు నీకేదో అనుగ్రహిస్తే దాంతో నువ్వు సంతృప్తి, ఆయన ఇచ్చిన దాంతో సంతోషించడం. కొంతమంది ఈ భగవంతుడు ఇచ్చిన దాంతో సంతోషించడం ఇవ్వం దాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సంతోషం కూడా పోవటానికి ఉన్నదాంతో సంతృప్తి పడరు, లేని దానికోసం ఎక్కువ వ్యాపకాలు పెట్టుకుంటారు. ఎందుకంటే ఉన్నద పోవటం. అందుకే కొంతమంది అంతా ఉంటారు ఇంటికాడు, నువ్వేం సంపాదించవచ్చు, నువ్వు సరైన సంపాదించవద్దు, ఉన్నది మీద పెట్టుకోమని చెప్తూ ఉంటారు. వాడు సంపాదన మొదలు పెడితే, నేను సంపాదిస్తానని మొదలు పెడితే ఉన్నది ఊడ్చేస్తాడని తెలుసు కొంతమంది పెద్దలకు. నీకు సంకల్పం ఉండవు, సంతృప్తి భగవంతుడు నీకు ఏది ఇస్తే దాంతో నువ్వు సంతృప్తి పడు. ఎప్పుడు ఇస్తాడు, ఎక్కడ ఇస్తాడు, ఎలా ఇస్తాడు ఆయన, అది ఆయన ఇష్టం. ఆయన చేతిలో ఉన్న పని, నీ చేతిలో ఉన్న పని జాగ్రత్తగా చేయి, ఆయన చేతిలో ఉన్న పని ఆయన విడిచిపెట్టు. నువ్వు తెల్లబట్టలు కట్టుకున్నా, తెల్లబట్టలు కొంతమంది తెల్లబట్టలు వేసి ఎర్రబట్టలు కట్టుకుంటారు, మళ్ళీ ఎర్రబట్టలు కట్టుకున్నాయని తిండా నేను పెంచుకోవద్దని ఇది భగవాను బోధ. ఏదో పూర్వం గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇప్పుడు సన్యాసులు అయిపోయామండి, వాడు గృహంలోంచి బయటకు వచ్చాడు కానీ ఫింగర్ నీళ్ళలోంచి వాడు బయటకు రాలేదు. ఇంట్లోంచి బయటకు రావటం తేలికే, ఇంట్లోంచి పారిపోవటం తేలికే, దేహంలోంచి విడుదల పొందటం కూడా అది తేలికే. కానీ ఫింగర్ నుంచి బయటకు రావడం చాలా కష్టం, దానికే సాధన. మన శరీరం చచ్చిపోవడానికి సాధన అక్కర్లేదు, మన సాధన లేకపోయినా ఎప్పుడప్పుడు శరీరం విడిచిపెట్టి జీవుడు వెళ్ళిపోతాడు. దానికి సాధన అక్కర్, చనిపోవడానికి సాధన అక్కర్లేదు. ఈ దేహగతమైన నేనులోంచి, దేహాభిమానంలోంచి విడుదల పొందడానికి సాధన, కానీ శరీరం చనిపోవడానికి సాధన అక్కర్లేదు. బాగుపడటానికి సాధన చేయాలి, కానీ పాడైపోవడానికి సాధన అక్కర్లేదు. అందుకని భగవాన్ చెప్తున్నారు, నువ్వు భగవంతుడు, నీవు భగవంతుల్లోనే ఉన్నావు. ఆ అనుభవం, భగవద్ అనుభవం నీకు కలగటానికి నీకంటూ ఏ కోరిక ఉండకూడదు. ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ మిజరీ. నీకు ఏ కారణమైనా, నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తామనుకున్న లోపల ఏదో కోరిక ఉందని అర్థం. మనకి ఏదైనా కోరిక ఉంటే పునర్జన్మ వచ్చి తీరుతుంది. ఏం చేయాలి, పునర్జన్మ వచ్చి తీరుతుందంటే శరీరం ఉండాలి. ఆ కోరిక నెరవేరాలంటే శరీరం ఉండాలి. ఇట్ ఈస్ డిజైర్ దట్ బ్రింగ్స్ అస్ మిజరీ. నీకు కోరిక ఏ రకమైన కోరుకున్నా తప్పనిసరిగా శరీరం కూడా నీడ ఎలా వస్తుందో ఆ కోరిక కూడా, దుఃఖం కూడా వచ్చేస్తుంది. నీకు ఏ కోరిక లేదనుకోండి, భయం భయమే రావచ్చు. ఒక కొంతమంది అసలు అంటూ ఉంటారు మాకు ఈ మధ్యన భయం వేస్తున్నాను, కొంతమంది అంటూ ఉంటారు ఈ మధ్యన ఏంటో చాలా భయంగా ఉంటాను నేను లోపల, మీకు తెలియకుండా ఏదో కోరుకుండా నేను. మీ కోరిక లేదని కొన్ని భయంతోడు సంబంధం లేదు. భయం ఎందుకు? మీ కోరిక ఉన్నప్పుడే భయం, కోరిక లేని వాడికి భయంతోడు సంబంధం లేదు. చాలామంది చెప్తూ ఉంటారు ఈ మధ్యన మాకు భయం వేస్తున్నాను, అయితే అక్కడ ఏదో కోరిక ఉంది. కోపం కూడా కోరిక లేకుండా కోపం రాదు. ఆ కోరికలోంచే కోపం వస్తుంది, కోరికలోంచే భయం వస్తుంది, కోరికలోంచే అసూయ వస్తుంది, అన్ని అందులోంచి వస్తుంది. ఈ మధ్యన అరుణాచలంలో స్తోత్రం కోసం చెప్పటం లేదు, భక్తులు ఒకరు వచ్చారు నా దగ్గరికి, స్తోత్రంగా అనుకోకుండా నాట బాగుందని చెప్తున్నాను. నాన్నగారు అర్జునుడు అనసూయుడు అన్నాడు కృష్ణుడు. ఆడు అసూయుడైన వాడు ఎట్టండి, ఎవరు అర్జునుడు? అర్జునా నువ్వు అసూయుడైన వాడు అని చెప్పి నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. మీరు అసూయుని కూడా ప్రేమిస్తున్నారంటారు. నాన్నగారు మిమ్మల్ని చూసి అసూయపడిన వాళ్ళు నేను చూస్తున్నాను, మీకు కనపడకపోవచ్చు కానీ నాకు కనిపిస్తున్నారు, మీరు ఆయన కూడా మీరు ప్రేమిస్తున్నారంటాను. నాకు ఆశ్చర్యమైంది. కానీ మిమ్మల్ని ఎవరు చూసి అసూయపడుతున్నారు, అది ఎవరో మీకు తెలియకపోయినా నేను నాకు తెలుస్తాను, కానీ వాళ్ళని చూసి కూడా మీరు ప్రేమిస్తున్నారేంటి? మరి కృష్ణుడు ఎలా చెప్పాడు కదా నువ్వు అసూయులేని వాళ్ళని ప్రేమిస్తున్నావు అని చెప్పాడు, ఒకవేళ భవిష్యత్తు మీరు అసూయులేని వాళ్ళని కూడా ప్రేమిస్తున్నారేమో అని. అంటే కాంటెక్స్ నాకు బాగా నచ్చిన అంతకు చెప్తున్నారు. ఉదాహరణ ఆ సందర్భం బాగా నచ్చే భగవద్గీత ఉదాహరణ తీసుకొచ్చి చెప్తారు. అంటే మనం మనని భగవంతుని మీద భారం వేసి జీవించేవాడికి భయం కూడా తల్లిపోదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడి మీద భారం మీద భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, ప్రభు ఒకడు ఉన్నాడు, యజమాని ఒకడు ఉన్నాడు, కంట్రోలర్ ఒకడు ఉన్నాడు అని వాడి మీద భారం వేసి జీవించేవాడికి భయం కూడా తగ్గిపోతుంది. గాంధీ గారికి మరి ఇప్పుడు అందరూ చూడండి, మంత్రులు కూడా ఎవరు 10 మంది పోలీసులు, వెనకాల 10 మంది పోలీసులు ఉంటారు అంతే కదండి. ఇప్పుడు మంత్రులు వచ్చారనుకోండి, ఎదురే 10 మంది పోలీసులు, వెనకాల 10 మంది మన ముఖ్యమంత్రి గారికి అయితే ఇంకా చాలా మంది 100 మంది పోలీసులు ఉంటారు, అందరూ తుపాకు వేసుకుని అలాగ ఉంటారు. గాంధీ గారికి అసలు రక్షణ లేదు, నాకు భగవంతుడే రక్షణ. ఆయన ఎంతకాలం శరీరంలో ఉంటే అంతకాలం ఉంటే ఆయన తీసిపోతే, నాకు రక్షణ, నాకు ప్రొటెక్షన్ ఎవరంటే భగవంతుడే ప్రొటెక్షన్. పోలీసులు ఆయన కూడా ఉండేవారు కాదు, అది రక్షణ ఎవరు? భగవంతుడే రక్షణ. నా రక్షకుడు భగవంతుడే. ఆయన ఎంతకాలం ఉంచితే భూమి మీద ఎంతకాలం ఉంచుతాను, ఆయన ఎప్పుడు తీసుకెళ్ళిపోతే అప్పుడు వెళ్ళిపోతాడు. అందుకని ఒక్క కానిస్టేబుల్ ఆయన కూడా రక్షణ. కత్తులకు తుపాకుల మధ్యన కత్తుల మధ్యన పశ్చిమ బెంగాల్లో హిందువులకి నవకాళిలో హిందువులకి ముస్లింలకి పేచీలు వస్తే కత్తులు పుచ్చుకుని ఒకళ్ళ తల ఒకరు తీసుకుంటాడ, కత్తుల మధ్య నడిచాడు వాడు బాపోయి భయరహితుడు. ఎంతకాలం మనకి శరీరం ఎంతకాలం ఆయన ఉండనిస్తే అంతకాలం, తర్వాత మనకేం పని లేదు. అంటే మాకు సుఖపడే రోజులు ఎప్పుడు వస్తాయండి, మాకు సుఖపడే రోజులు వస్తాయి అంటే అంటారు. పాప మామూలుగా భక్తులు కూడా అలా అంటూ ఉంటారు, మా అంటే దేహం ఎప్పుడు సుఖపడుతున్నానే, లేదా అహంకారం ఎప్పుడు సుఖపడుతున్నాను. కొంతమంది అంటూ ఉంటారు మాకు సుఖపడే రోజులు ఎప్పుడు వస్తాయండి, మాకు సుఖపడే రోజులు అంటే సుఖం దేహానికే అహంకారానికే. ఇంటికాడు జరిగిపోతున్న వాళ్ళు అంటూ ఉంటారు ఏమని, మాకు సుఖపడే రోజులు వస్తే బహుశా అది అహంకారానికై ఉంటుందండి. ఇంటికాడు జరిగిపోయట్లేకుండా మాకు సుఖపడే రోజులు ఎప్పుడు వస్తాయంటే బహుశా దేహానికై ఉండొచ్చు. మీ లోపల మీరెవరు ఆత్మగా ఉన్నారు, మీరెవరు ఆత్మ? దానికి సుఖం అండి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే జ్ఞానం, దాని స్వరూపం ఉండటం. మీరు ఒకటి నేర్చుకోండి, చిన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, చనిపోయిన తర్వాత ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉంటారు, పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఉంటారు, పరిస్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఉంటారు, ఎప్పుడు ఉన్నారు, మధ్య మధ్యలో తలంపు. నేను ఉన్నాను అనేది ఒకే నిజం, మిగతా అన్ని అసత్యం అన్నారు భగవాన్. ఇది ఫైనల్ ట్రూత్, దిస్ ఇస్ అల్టిమేట్ ట్రూత్. ఇంకో ప్రశ్న లేదు, మీ ఏ పరిస్థితి ఇదే నిజం, నేను ఉన్నాను అనేది ఒకటే నిజం. నేను అలా ఉన్నాను, నేను ఇలా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను, నేను దుఃఖంగా ఉన్నాను, నేను ఆ మతంలో ఉన్నాను, నేను ఈ మతంలో ఉన్నాను, నేను ఆ దేవుని పూజిస్తున్నాను, నేను ఈ దేవుని పూజిస్తున్నాను, నేను ఆ గురువుని పూజిస్తున్నాను, నేను ఈ గురువుని పూజిస్తున్నాను, ఆ బావిలో నీళ్ళు ఉన్నాయి, ఈ బావిలో నీళ్ళు ఉన్నాయి, ఆ చెల్లెలో నీళ్ళు ఉన్నాయి, ఈ చెల్లెలో నీళ్ళు ఉన్నాయి, ఇది నేను ఉన్నాను. దానికి సమయం మిగతా వచ్చిందని తలంపులన్నీ కూడా స్వప్న సమానం. నీ పుట్టిన స్వప్నం, నీ చావు స్వప్నం, తలంపులు స్వప్నం, అన్ని స్వప్నం. నేను ఉన్నాను అదొకటి నిజం. మీరు చిన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, చనిపోయిన తర్వాత కూడా ఉంటారు, అది మీ గుర్తింపుకు రావటం లేదు. నేను ఎలా ఉన్నాను, ఇలా ఉన్నాను, అదే స్వప్నం. నేను ఎలా ఉన్నాను అనుకుంటే స్వప్నం, ఇలా ఉన్నాను అనుకుంటే స్వప్నం. సత్యం అవుతే, నిజమనేది అవుతే అది జడ్జిమెంట్ అవుతే, ఫుల్ కోర్ జడ్జిమెంట్. ఇది ఫుల్ బెంచ్ చేసి నేను ఉన్నాను అది ఒకటి మాత్రమే సత్యం, నేను అలా ఉన్నాను అది సత్యం కాదు, నేను ఇలా ఉన్నాను అది సత్యం కాదు, రాబోయే జన్మ ఇటువంటిది కోరుకుంటున్నాను అది సత్యం కాదు, ఒకటే సత్యం నేను ఉన్నాను అనేది ఒక సత్యం. దానికి మీరు ఏది కలిపి రావాలి అసత్యం అవుతుంది. అవి ఉన్నాననే స్థితిలో మీరు ఉండలేక ఏదో కల్పించుకుని హృదయంలోంచి బయటకు వచ్చేస్తుంది. ఆస్తి ఉన్నవాడు ఉన్నాడు, ఆస్తి లేనివాడు ఉన్నాడు, ఆస్తి ఉందనే తలం పోలేదు, సంతోషం వస్తుంది. ఆస్తి లేదనే తలం పోలే వాడికి దుఃఖం, ఆ తలం పోల దుఃఖం వస్తుంది. కానీ వాడు ఉన్నాడు, వీడు ఉన్నాడన్నది ఒకటి నిజం. దాన్ని కల్పించింది తలంపల నీ స్వప్నం, అదే డ్రీమ్ అంటే. అది నువ్వు కల్పించుకున్న దేవుడు సత్యం కాదు, నేను ఉన్నాను నీ సత్యం. గాఢ నిద్రలో నీకు లోకాలతోటి పని లేదు, గాఢ నిద్రలో నీకు దేవతలతోటి పని లేదు, గాఢ నిద్రలో నీకు పునర్జన్మలతోటి పని లేదు, గాఢ నిద్రలో పూర్వజన్మలతోటి పని లేదు. కానీ ఉన్నావు, హాయిగా ఉన్నావు, శాంతిగా ఉన్నావు, సుఖంగా ఉన్నావు, ఆనందంగా ఉన్నావు. పైగా సుఖం నీకు నిద్ర రాకపోతే నిద్ర కోసం ఎదురు చూస్తున్నావు. ఏం చేయదు, అక్కడ సుఖం ఉంది కాబట్టి. అక్కడ దేవతలు లేరు, దేవుళ్ళు లేరు, పూజలు లేవు, పరలోకాలు లేవు. ఆ లోకాలు తీస్తే ఎలా ఉంటుంది, ఈ లోకానికి వెళ్తే ఎలా ఉంటుందని ఆలోచించి కూడా తలం దేహంతో కలిసిపోయిన నేను ఎక్కడ లేరు. నేను ఉన్నాను, మనం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం, చనిపోయిన తర్వాత కూడా ఉంటాం. ఉండము అని అనుకునే స్థలం పొంది మళ్ళీ దానివల్ల దుఃఖం వస్తాం మరణం అంటే. మనం అందరం చనిపోయిన తర్వాత కూడా ఉంటాం, దేహం చనిపోయిన తర్వాత మనం అందరం ఉంటాం. కానీ ఉండము అని అనుకుంటున్నాం, ఆ అనుకునే అనుకోవటం ఆ తలంపు నుంచి మనకి దుఃఖం వస్తుంది. పైకి ఇంకోటి చుట్టాలు స్నేహితులు ఏ దేహం ఉన్నప్పుడు ఆ చుట్టాలు ఒకటి లేదు అనుకుంటాం. ఈ దేహానికి చుట్టాలు ఉన్నారు కదండి, చుట్టం చుట్టం దేన్ని బట్టి, దేహానికి దేహం లేని వాడు చుట్టం ఏంటండి? ఇప్పుడు చుట్టాలు దేన్ని బట్టి వస్తారు మనకి, దేహాన్ని బట్టి చుట్టాలు వస్తారండి. దేహం లేని వాడికి చుట్టం ఏంటండి? దేహం లేనికి చుట్టాలు లేరు, చుట్టం లేరు. ఏ దేహం లేనప్పుడు ఆ దేహం ఒకటి లేదు అనుకుంటాడు, ఆ దేహానికి సంబంధించిన చుట్టాలు లేదు అనుకుంటాడు. మీరు బాగా అర్థం చేసుకోండి, ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహం ఒకటే వాడు నిలవనుకుంటాడు, ఆ దేహం ఒకటే నిలవనుకుంటాడు, దేహం ఒకటే సత్యం అనుకుంటాడు. వీటిని మట్టుకు మనం తొందరగా రక్షించడం, దేహమే సర్వస్వం, దేహమే సత్యం, దేహమే నిజం, దేహం తప్పించి ఏమీ లేదు ఇలా అనుకుంటాడు చూడండి, వాడిని రక్షించడం చాలా కష్టం. చెడు గుణాలు ఉన్నవాళ్ళని రక్షించిన బ్యాడ్గా తెలిసి దురాచారాలు ఉన్నవాళ్ళని మనం ఒడ్డుకి తీసుకురాగలం, కానీ వీళ్ళు ఒడ్డుకి తీసుకురావడం కష్టం. ఎవరిని? దేహం ఒకటే సత్యము, దేహం ఒకటే నిజం, దేహం తప్పించిన చూడం లేదు, ఆ దేహాన్ని పోషించుకోవడం ఒకటే నిజం, దేహాన్ని శ్మశానంలో కాల్ చేసేకంటే మరణానికి జీవితం లేదు, దేహగత చరిత్రతో జీవితం కూడా పూర్తి అయిపోతుంది. ఇలాంటి కొనవడం మట్టికి రక్షించడం కష్టం. వాడిని రక్షించాలంటే బుర్ర పొంగులు సరిపోవు, తాచు పొంగులు ఉండాలి. అంటే వాళ్ళని రక్షించాలంటే బుర్ర పొంగులు లాంటి గురువులు సరిపోరు, తాచు పొంగులు లాంటి గురువులు ఉండాలన్నమాట. అది నేను చెప్తాను. ఆ దేహాన్ని బట్టి చుట్టాలి కదా, ఆ చుట్టం ఒకటి, ఈడు ఒకటి లేదు, ఆ చుట్టం ఒకటి లేదు. అంటే ఆ దేహానికే పరిమితం ఉంటారు కొన్ని వాళ్ళు. ఆలోచన అంటే దేహం చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ ఇక్కడ మన మా ఎక్కడుందంటే, ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహం ఒకటే నిజం అనిపిస్తుంది మనకి, దాని తాలూకు బంధువులు ఒకళ్ళే నిజం అనిపిస్తారు. ఆ బంధువులు మనకు ఉపకారం చేయక్కలే, పడగొట్టుకుంటుంటే సరిపోదు. ఉన్న వస్త్రాలు లాక్కోకుండా సరిపోతే మనం కొత్త బట్టలు పెట్టక్కర్లేదు. దారిపోయే వాళ్ళు ఎవరికి నీ మీద అసూయి రాదు. ముందు అసూయి వస్తే మీ స్నేహితులకి మీ బంధువులకు వస్తుంది, జ్ఞాపకం పెట్టుకోండి. మరి దారిపోయే వాళ్ళకి ఎవరికి మీ మీద అసూయి రాదు. అసూయి ఎవరికి వస్తుందంటే మీరు మా చుట్టాలు అనుకుంటున్నారు, ఆ చుట్టాలకు అసూయి వస్తుంది, మీ స్నేహితులకి అసూయి వస్తుంది. అందుకని దారిపోయేది మీ గురించి ఆలోచించాలి, మీ గురించి అసూయ రాదు. చివరికి బంధించేవాళ్ళు వీళ్ళు. దారిపోయేది ఎవరికి మన మీద అసూయి రాదు. అంటే మీరు కూడా తెలియచేట్లకి నేను చెప్పేది ఆధ్యాత్మిక మాటని కాదు, లోక మాట ఉడితే ట్రైనింగ్ కోసం చెప్తున్నాను. మీదేమో లోపల మీకు ఏదైనా సంపద ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఇంకోటి లోపల ఆధ్యాత్మిక వైభవంగా ఉన్నా, చేలికి పడిపోకుండా నిండిగా ఉండండి. సముద్రంలాగా నిండిగా గంభీరంగా ఉండండి. మీకు ఏదైనా అన్ని విధాలా బాగుందనుకోండి, మీరు మంచిది సంతోషమే, కానీ నిండిగా ఉండండి. తేలిక మాటలు మాట్లా బాగుందని తేలిక మాటలు బాగా మాట్లాడకండి, నిండిగా ఉండండి, నిండిగా ఉండండి, గంభీరంగా ఉండండి. సముద్రం ఎంత ఎంత గంభీరంగా ఉంటుందో మీరు అభివృద్ధి ఆధ్యాత్మికంగా భౌతికంగా అభివృద్ధిలోకి వచ్చి పెడితే అంత గంభీరంగా ఉండటం నేర్చుకోండి. సముద్రం ఎంత గంభీరంగా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో, అలాగే మీరు భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగానే అభివృద్ధిలోకి వస్తున్నారనుకున్నారు, గంభీరంగా ఉండటం నేర్పుతుంది అది. ఆ చైతన్య ఆధ్యాత్మిక శక్తి నేర్పుతుంది మీకు ఆ గంభీరంగా ఉండటం. ఆ గంభీరంగా ఉన్నవాడు ఎవడు తేలిక మాటలు మాట్లాడదు, గంభీరంగా లేని వాడు తేలిక మాటలు మాట్లాడతాడు. మీరు పరిపూర్ణమైన సుఖంలో, పరిపూర్ణమైన శాంతిలో, పరిపూర్ణమైన ఆనందంలో వీసిరాడుతున్నారనుకోండి, మీకు దేహం కనిపిస్తే ఉంది, కనిపించకపోతే ఉంది, లోకం కనిపి దేహం ఉంటే ఉంది, దేహం లేకపోతే ఉంది, లోకం కనిపిస్తే ఉంది, లోకం కనిపించక ఇప్పుడు దేహం ఉంది, లోకం కనిపిస్తుంది, మన అందరం సుఖంగా ఉన్నాం. మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ దేహం ఉంది మనకి, లోకం కూడా కనిపిస్తుంది, అందరూ సుఖంగా ఉన్నాం, అందరూ శాంతిగా ఉన్నాం, లేని మనం శాంతిగా ఉన్నప్పుడు, మనం సుఖంగా ఉన్నప్పుడు దేహం ఉన్నా దేహం లేకపోయినా లోకం కనిపించను కనిపించదు, మనకు వచ్చి నష్టం ఏముంది? మనకి దేహం ఉందని తెలుస్తుంది, శాంతిగా ఉన్నాము, లోకం కనిపిస్తుంది, శాంతిగా ఉన్నాము. మనకి శాంతిగా ఉన్నాం అనుకోండి, సుఖంగా ఉన్నాం అనుకోండి, ఆనందంగా ఉన్నాం అనుకోండి, లోకం కనిపించకపోతే మనకు వచ్చిన నష్టం ఏంటో, అశాంతితో బాధపడుతూ లోకం కనిపించడం వల్ల మనకు వచ్చే లాభం ఏమి? అశాంతిగా ఉన్నాం, లోపల రోజు కనిపిస్తుంది, ఏం దీనివల్ల మనకు వచ్చేది ఏంటి? నువ్వు ఎప్పుడైతే నీ భక్తి పరిపూర్ణం అవుతాడో, నీ భక్తికి నిండుతనం వస్తుందో, ఒక ఫుల్నెస్ వస్తుందో, కొంతమంది మనుషులు చాలా గంభీరంగా ఉంటారు, అవునంటే అవునని చెప్తారు, కాదంటే కాదని చెప్తారు, ఎస్ అంటే ఎస్ అని చెప్తారు, నో అంటే నో అని చెప్తారు, చాలా గంభీరంగా ఉంటారు, చాలా శాంతిగా ఉంటారు. నిండు కొండలు అంటారు వాళ్ళు, ముందు ఆ జీవితం నేర్చుకోవాలి. నిండు కొండలు పొణకరు, వాళ్ళకి ఏదైనా సంతోషం వస్తే పొంగిపోరు, కష్టం వస్తే పొంగిపోరు, వాళ్ళు నిండు కొండరు. ముందు ఆ రకమైన జీవితం మీరు అలవాటు చేసుకోండి, జ్ఞానం ఎక్కడగలుగుతుంది, మీ కూడా పరిగెత్తుకొచ్చి మిమ్మల్ని ఆవరిస్తుంది, వరిస్తుంది అంటున్నారు భగవాన్. జ్ఞానం ఎక్కడ పోతుంది ఆ జ్ఞానం దగ్గర మీరు నిండి ఆ నిండు కొండల్లో మీరు ఎప్పుడైతే జీవిస్తున్నారు, పరిస్థితి అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా నిండు కొండలేగా గంభీరంగా సముద్రంలాగా ఎప్పుడైతే మీరు ఉంటున్నారు, జ్ఞానం ఎక్కడికి వెళ్తుంది, అదే వచ్చి మిమ్మల్ని వరిస్తుంది. జ్ఞానం దగ్గర మీరు ఎక్కర్లేదు, జ్ఞానం వచ్చి మిమ్మల్ని వరిస్తుంది, మీరు జ్ఞానం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మోక్షమే మీ దగ్గరికి వస్తుంది, జ్ఞానమే మీ దగ్గరికి వస్తుంది. భగవంతుడే మీ స్వరూపంలో వ్యక్తం అవుతాడు. ఆ నిండితనం మీకు వచ్చినప్పుడు, ఆ గంభీరత మీకు వచ్చినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడండి, ఒక క్షణం కూడా ఆగలేడట్టుంది మీకు ఆయన స్వరూపం ఇవ్వటం. ఒకవేళ ఆగుదామనుకుంటాడనుకోండి భగవంతుడు, ఆగలేడట్టు ఎప్పుడు ఆయన స్వరూపం మీకు ఇచ్చేదానికి, అదే మోక్షం. కొంతమంది నడుస్తుంటే ఏనుగు నడిచినట్టు ఉంటుంది, అది హోందతనం మాటే కాదు, నడకలో కూడా హోందాకను ఒక ఏనుగు నడిచినట్టు నడుస్తాను. గణపవరం భక్తులకు ఒక విజ్ఞప్తి, కార్యకర్వర్గం కమిటీ సభ్యులకి, మాకు సాధ్యంలో దొరకదు, మేము ప్రేమగా వస్తున్నాం ఇక్కడ మీటింగ్కి, ఇక్కడ పూజలు అవి చేసుకుని మధ్యాహ్నం 3 గంటలకి ఈ మైక్ మాకు స్వాధీనం చేశారు. వచ్చే సంవత్సరం మేము ఉంటాము లేకపోయినా చెప్పడం చెప్పేస్తున్నాం, ఇంకొక గంట విషయం చెప్పలేము, వచ్చే సంవత్సరం విషయం నేను చెప్పేస్తున్నాను. మీరు ఏం చేయాలంటే మాకు సబ్జెక్ట్ చెప్పడానికి మాకు టైం సరిపోతుంది, ఇప్పుడు 6 అయిపోతుంది. అంచేది ఇక్కడ భక్తుడికి అక్కడ పూజలకు ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు, అక్కడ చేసే స్తోత్రాలకి, బాబా దగ్గర చేసే స్తోత్రాలకి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు కమిటీ వారు, దాంతోపాటు ప్రవచనానికి కూడా ఇక్కడ 3 గంటలకి స్వాధీనం. ఈ 3 గంటలకి ఇక్కడ మేము సరసాలంగా ఎక్కడ పెట్టినా మధ్యాహ్నం 2 గంటలకి, ఏదో బాబా పూజలు చేస్తున్నారు కాబట్టి పూజలు కూడా అవసరం కాబట్టి, కనీసం మధ్యాహ్నం 3 గంటలకి అని ఈ మైక్ మాకు స్వాధీనం చేసేస్తాం. పూజ కావాలంటే కొంచెం ఎర్లీగా ప్రారంభిస్తే సరిపోదు. ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకోండి, పరిగెత్తుకుని వెళ్ళిపోతే ఇంకో 10 నిమిషాలు ముందు బయలుదేరితే నడిచెడిపోవచ్చు. ఇప్పుడు మన రైల్వే స్టేషన్ పరిగెత్తుకుని వెళ్ళిపోవడం కంటే ఇంకొక 10 నిమిషాలు ముందు బయలుదేరాలనుకోండి, దారిద్ర ఏనుగులు నడుస్తే వెళ్ళవచ్చు. అది చెప్పి కమిటీ వరకు నా సార్ అని చెప్పి, మన హిందూ మతంలో దురదృష్టం ఏంటంటే క్రైస్తవ మతంలో ఎక్కువ టీచింగ్కి ప్రాముఖ్యత ఇస్తారు, పూజలు చేసిన లఘు పూజలు చాలా తక్కువ చేస్తారు. మన హిందూ మతంలో జ్ఞానానికి పెద్ద ప్రాముఖ్యత లేదు, 24 గంటలు పూజలు ఇక్కడే కాదు, గణపడానికి ఎక్కడైనా సరే పూజలు చేసుకోవచ్చు, కానీ పూజకున్న ప్రాముఖ్యత జ్ఞానానికి ఉంటుంది మన మతంలో. పూజ ఎందుకు? జ్ఞానం కోసమే పూజ చేస్తామనే సంగతి పూజ చేసినందుకు మనం మర్చిపోతుంది. ఆ పూజ మన హృదయంలోకి వెళ్ళడానికి సహకరించాలి. పూజ ఎంతవరకు మంచిదంటే మన హృదయంలోకి వెళ్ళడానికి అది సహకరించాలి మనకు ఆ పూజ. ఇదొకటే గుర్తుపెట్టుకోండి, ముగిస్తున్నాము. నేను ఉన్నాను అంటే అలా ఉంటే ఇంకోటి దుఃఖం రాదు, అలా ఉన్నాను ఎలా ఉన్నాను, అక్కడి నుంచి ప్రారంభమవుతుంది బంధం దుఃఖం పునరుద్ధరణలు. ఉన్నాను అంటే ఉండండి అంతే, వచ్చిందేదో వస్తుంది రానిదేదో రాదు. యేసుక్రీస్తు చెప్తాడు, నువ్వు పేద తెలియని వాడు అనుకుంటున్నాను, నల్లబడిపోయి తెల్లబడిపోయి నీ ఇంటికి నువ్వు ఒక్క ఇంటిని నువ్వు నల్లగా చేసుకోగలవా అని. నీ తెలివితేటలన్నీ ఉపయోగించి తెల్లబడిపోయిన ఒక ఇంటికి నువ్వు నల్లగా చేసుకోగలవా అని. ఏంటి నీ తెలివి? ఆ తెలివి మనకి ఎందుకు ఉపయోగపడాలంటే ఇది పెంచడానికి కాదు. ఆ తెలివి ఇది పెంచడానికి, తిండని పెంచడానికి కాదు తెలివి ఉపయోగపడదు. హృదయంలో రావడానికి ఆ తెలివి ఉపయోగపడాలి. ఇది బాగా అర్థం చేసుకోండి. అది నీకున్న తెలివి తిండని పెంచకూడదు. ఆ నీకున్న తెలివి తిండనేంటిలోంచి విడుదలపండి, హృదయంలో రావడానికి సహకరించాలి. అది అంటే సత్యంలోకి రావడానికి సహకరించాలి. ఇది భగవాన్ చెప్పింది, నీకు ఇష్టమైన మార్గాన్ని అనుసరించు, నీకు ఇష్టమైన గురువుని ఆరాధించు. అది చేసి ఇది మటుకి సిన్సియర్గా చెయ్యి, శ్రద్ధగా చెయ్యి. నువ్వు చేసే పని ఎవరు ఇతరులు చేసే పని నువ్వు చెయ్యక్కర్లేదు, నువ్వు చేసే పని శ్రద్ధగా చెయ్యి. నువ్వు ఏ మార్గంలో అనుసరించిన ఇబ్బంది లేదు, అన్ని మార్గాలు హృదయంలోకి రావలసిందే. కానీ నువ్వు అవలంబించే మార్గం మటుకి నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేస్తున్నావో ఆ మార్గాన్ని శ్రద్ధగా అనుసరించు, ప్రేమగా అనుసరించు, ప్రీతిగా అనుసరించు. ఆ మార్గం ద్వారా నువ్వు పొందే వస్తువు మీద నీకు ఎంత ప్రేమ ఉందో, నువ్వు వెళ్ళే మార్గంలో కూడా నీకు ఎంత ప్రేమ ఉండాలి. గమ్యానికి వెళ్ళటానికి నువ్వు ఆ గమ్యం మీద నీకు ఎంత ప్రీతి ఉందో, గమ్యాన్ని చేరుకోవడానికి చేసే ప్రయత్నం మీద కూడా నీకు ఎంత ప్రీతిగా ఉండాలి. చివరికి ముగింపులో చెప్తున్నాను ఈ మాటలు, మన స్నేహాలు మన బంధుత్వాలు పరస్పరం బాగుపడటానికి ఉపయోగించుకోవాలి, కానీ పరస్పరం పాడవటానికి ఉపయోగించుకోకూడదు. ఇప్పుడు మనం 10 మంది స్నేహంగా ఉంటున్నాం అనుకోండి, నీ బాగు నేను కోరాలి, నా బాగు మీరు కోరాలి, అది స్నేహం. మీరు పరస్పరం నాశనం చేసుకోవడానికి చూసుకుంటే స్నేహం ఎలా అవుతుంది? ఆ చిన్న విషయం కూడా మనకు అర్థం కాకపోతే ఎలా ఇంకా చైతన్య అనుభవం కలుగుతుంది మనకి? ఇంత చిన్న చిన్న విషయాలు మనకు అర్థం కానప్పుడు మీ చైతన్యం ఎలా అనుభవంలోకి వస్తుంది? అని చేతనైతే మీరు సహకారం చేయండి, లేకపోతే ఊరుకోండి, చెడగొట్టకండి.